ఫస్ట్ జ్వాలకులు గారు ఇచ్చిన ట్రీటైస్ ఆన్ వైట్ మ్యాజిక్లో క్రిందటి క్లాస్లో కొన్ని పాయింట్లు నేర్చుకున్నాం. దాంట్లో లాస్ట్ చాలా చాలా ముఖ్యమైనవి ఏంటంటే, గురువులు ఒక వ్యక్తిలో ఏం చూస్తారు, ఒక యాస్పిరెంట్ అంటే ఈ ఆధ్యాత్మిక జీవితం గడపాలి అనుకుంటున్న వాళ్ళకి కానీ, అలాగే ఆధ్యాత్మిక జీవితంలో అడుగుపెట్టి కొంతకాలం నా పదంలో ఉన్నవాళ్ళకి కానీ, శిష్యులకు కానీ సాధకులకు కానీ, వాళ్ళల్లో ఏమి గమనిస్తారు అనేది ముఖ్యమైన ఏంటంటే, ఏ ఇంటెన్షన్తో ఈ పనులన్నీ చేస్తున్నాడు, రెండోది అతనిలో ఎఫర్ట్ ఎంత ఉంది. ఊరికే మంచి ఇంటెన్షన్ ఉన్నంత మాత్రాన లాభం లేదు, దానికి తగ్గ ఎఫర్ట్ ఉండాలి. ఏదో చేస్తాం అని కల్పనలు అంటే రకరకాల ప్లాన్స్ ఉంటాం మంచిదే, అవి కూడా ఫిజికల్ ప్లాన్లో మనం పురుషార్థాన్ని ఉపయోగించి అవి సాకారం చెయ్యాలి. ప్రథమ పూజ గురుదేవుల జీవిత చరిత్ర చూస్తే వాళ్ళ గురువుగారికి ఆయన మాట ఇచ్చారు, దాని తగ్గట్టుగా విశ్వం అంతటినీ ఒక స్వర్గంగా, భూమిని అంతటినీ స్వర్గంగా మార్చే ప్రణాళిక ఏదైతే ఉందో అది శాంతి గింజలో స్థాపించారు ఆయన. అక్కడ జరిగే కార్యక్రమాలు అలాగే చేసుకుంటే మొత్తం మారిపోతుంది, ఇది నమూనా అని ఇచ్చారు. అలాంటి ప్రణాళిక ఉండాలి, అలాంటి ప్రణాళికకి తగ్గ భౌతికంగా దాన్ని కనిపించేటట్టు మనలో పురుషార్థం ఉండాలి. ఈ రెండు గురువులు చూస్తారు ఎవరిలో అయినా సరే. కాబట్టి మనం గురువుల పని చేస్తున్నాం అని అనుకునే సందర్భంలో మనకు ఈ రెండు ఉన్నాయా లేదా, ఆ ఇంటెన్షన్ ఏంటి, ప్లాన్ తెలుసు మనకు బాగుంది, దీంట్లో ఇంటెన్షన్, దీంట్లో పార్టిసిపేట్ చేస్తే అందరూ మనల్ని గౌరవిస్తారు, దీంట్లో పార్టిసిపేట్ చేస్తే నలుగురిలో మనకు కొంచెం గుర్తింపు వస్తుంది, దీంట్లో పార్టిసిపేట్ చేస్తే పెద్దవాళ్ళతో పరిచయాలు ఏర్పడతాయి, రేపు ఎందుకన్నా పనికి వస్తాయి, దీంట్లో పనిచేస్తే నిజంగా గురువులు కనిపిస్తారట, అలాంటి వాళ్ళ దగ్గర ఏమైనా ఏదన్నా పర్సనల్గా ఏమైనా తెలుసుకోవచ్చు. ఇలాంటివి ఏవి కూడా సరైన ఇంటెన్షన్స్ కావు, నిస్వార్థంగా అది ఎందుకు చెప్పారో అందుకే చేస్తున్నాను నేను అనే ఆలోచనతోటి, ఆ ఇంటెన్షన్తోటి మన పురుషార్థం మన ఎఫర్ట్ ఉండటం అనేది కరెంట్ క్లాసులో చెప్పుకున్నాం. ఇవాళ అసలు వర్క్ ఏంటి, భూమిపై స్వర్గావతరణ అనేది వర్క్, అది జనరల్ ఐడియా, ఒక ఐడియా అంటే ప్రేమ అనేది ఒక అబ్స్ట్రాక్ట్ థాట్, అలాగే బాగా ఉండడం, బాగా ఉండడం అంటే ఏదైనా బాగుండొచ్చు, ఆరోగ్యం బాగుండాలి, ఆర్థికంగా బాగుండాలి, ఇలా బాగుండడం అంటే కూడా బోల్డ్ రకాలు చెప్పచ్చు. అలాగే భూమిపై స్వర్గావతరణ అంటే దాంట్లో చాలా పార్ట్స్ ఉంటాయి, ఆ పార్ట్స్ ఏంటి అసలు, ఇమీడియట్ వర్క్ ఏంటి మనకు అంటే, ఫస్ట్ ఏం చెప్పాలంటే వరల్డ్ యూనిటీ. వరల్డ్ యూనిటీ అంటే ఈ ప్రపంచం ఒకే ప్రపంచం, ఒకే విశ్వం అని మనకు మాస్టర్ స్లోగన్ ఇచ్చారు. ఒకే విశ్వం అనే దాన్ని మొట్టమొదట ఎందుకు చెప్తున్నారంటే దట్ ఈస్ యూనివర్సల్ బ్రదర్హుడ్. మనమందరం ఒకే పరమాత్మ సృష్టించిన పిల్లలం, పరమాత్మ యొక్క పిల్లలం మనమందరం. కాబట్టి మనందరం కూడా సహోదరులు, బ్రదర్హుడ్, మదర్హుడ్, ఫాదర్హుడ్, చైల్డ్హుడ్, అలా బ్రదర్హుడ్ అనమాట. ఈ బ్రదర్హుడ్ ఇన్ ద రియల్ సెన్స్ ఎప్పుడు తెలుస్తుంది అంటే ఎవరికైనా సరే ఊరికే నోటి మాటతో అంటాం, అసలు స్పిరిచువల్ ఫీల్డ్లో నోటి మాటలు ఉండవు, అన్నీ అనుభవంలోకి తెచ్చుకున్న మాటలే. అనుభవంలోకి తెచ్చుకున్న మాటలు ఎప్పుడు కూడా సత్యం, అంటే సత్యాలే ఉంటాయి స్పిరిచువల్ ఫీల్డ్లో. ఊరికే అభూత కల్పనలు కానీ, అర్ధసత్యాలు కానీ, అసత్యాలు కానీ ఉండవు. అంటే మూడు ఉండవు దీంట్లో, అభూత కల్పనలు ఉండవు, అర్ధసత్యాలు ఉండవు, తర్వాత అర్ధసత్యాలు ఉండవు. అర్ధసత్యం అంటే సగం నిజం సగం అబద్ధం అలాంటివి ఉండవు, ఒకటే ఉంటుంది, అది ఎప్పుడు కూడా సత్యం అంతే. ఆ సత్యాన్ని తెలుసుకోవడం వల్ల, ఏ సత్యాన్ని, నేను ఈ జీవుణ్ణి, ఈ శరీరాన్ని కాదు, ఈ జీవుడు పరమాత్మ యొక్క అంశ అనేది తెలుసుకోవడం వల్ల మాత్రమే బ్రదర్హుడ్ అనేది మనం అర్థం చేసుకోగలం. యూనివర్సల్ బ్రదర్హుడ్ అంటే ఈ విశ్వం అంతా, ఈ భూమి మీద కాకుండా ఈ మొత్తం మన సౌర కుటుంబంలో మొత్తం కూడా ఎక్కడ ప్రాణం ఉన్న అంతా కూడా ఒక్కటే, అన్నిట్లోంచి ఒక్కటే ప్రాణం వర్క్, అన్నిట్లోంచి ఒకటే లైఫ్ వర్క్ చేస్తుంది అని. ఎలా తెలుస్తుందంటే ఒక మనిషి శరీరం తీసుకుంటే ఈ శరీరంలో ఎన్నో సెల్స్ ఉంటాయి, అణువులు ఉంటాయి. ఈ శరీరంలోనే ముఖ్యమైన ఐదు భాగాలు ఉన్నాయి, తల, మొండెం, కాళ్ళు, చేతులు, ఐదు. అలాగే రకరకాల అవయవాలు, రకరకాల పనులు, రకరకాల సిస్టమ్స్, సర్క్యులేటరీ సిస్టమ్ ఒకటి, రెస్పిరేటరీ సిస్టమ్ ఒకటి, ఎలిమినేషన్ ఒకటి, డైజెస్టివ్ ఒకటి, నర్వస్ సిస్టమ్, లోకోమోటార్ సిస్టమ్ ఒకటి, ఇలాగ రకరకాల సిస్టమ్స్ ఉన్నాయి. ఇవన్నీ డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్న మనిషి మాత్రం ఒక్కడే. మనిషి శరీరంలోనే ఎన్నో రకరకాల అణువులు ఉంటాయి, రకరకాల అంటే ఏడు రకాల సప్తధాతువులు ఉన్నాయి, ఎముకలు ఉన్నాయి, మాంసం ఉంది, మజ్జ ఉంది, రక్తం ఉంది, తర్వాత చర్మం ఉన్నాయి, గోల్డ్ ఉన్నాయి, జుట్టు ఉంది, ఇవన్నీ కూడా రకరకాల విడివిడిగా ఉన్నా ఇవన్నీ కలిపే మనిషి తప్ప అవి ఏం లేకుండా మనిషి లేడు. అలాగే ఈ విశ్వం అంతా కూడా ఒక్కటే, దాంట్లో సూర్యుడు ఉంటాడు, చంద్రుడు ఉంటాడు, కుజుడు ఉంటాడు, భూమి ఉంటుంది, గురుడు ఉంటాడు, శుక్రుడు ఉంటాడు, శని ఉంటాడు, భూమి మీద మనుషులు ఉంటారు. ఈ మనుషులు, ఈ భూమి, ఈ గ్రహాలు, ఈ సూర్యుడు అంతా ఒక పెద్ద మనిషి అనుకుంటే ఆ పెద్ద మనిషి ఎవరైతే ఉన్నారో హిరణ్య గర్భుడు, ఆ హిరణ్య గర్భుడిలో మనం ఒక అణువుని, మనం కూడా ఒక అణువు. మన శరీరంలో అణువులు మనకు ఎలాగో ఈ హిరణ్య పురుషుడు ఎవరైతే ఉన్నాడో, హిరణ్య గర్భుడు, ఆయన శరీరంలో మనం ఒక కాలో, చెయ్యో, నోరో, తలకాయో, కళ్ళో, ముక్కో, చెవో ఏదో ఒకటైతే దాంట్లో ఒక అణువు, ఒక సెల్, అది మనం గుర్తుపెట్టుకోవాలి. కానీ ధ్యానంలో తెలుస్తుంది మనం ఈ విశ్వం అంతా ఉన్నది ఒక్కడే, ఆ ఒక్కడెవరంటే నేను అని దానికి ఆన్సర్. నేను అంటే అర్థం మొన్న చెప్పుకున్నాం మనం, మర్చిపోకూడదు. నేను అంటే భగవంతుడు, భగవంతుడే నేను, నేను, నేను అనగా ప్రతివాడి నోట్లోంచి పలుకుతూ ఉంటాడు. ఆ నేనుని దర్శించిన తర్వాతనే మనకు బ్రదర్హుడ్ అంటే ఏంటో తెలుస్తుంది. అంతవరకు ఊరికే నోటి మాట, కానీ అది సత్యం. ఎవరైతే దాన్ని అలాగే దర్శించారో, వాళ్ళు చెప్పారు, అలా దర్శించిన వాళ్ళు ఇప్పటికీ బోల్డ్ మంది ఉన్నారు. ఆ ప్రయత్నాల్లో మొట్టమొదటిగా మనం గురువుల పని చేస్తున్నామంటే మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. మనందరం కూడా సహోధ్యాయులు, అంటే ఒక గురువు దగ్గర పాఠం నేర్చుకుంటున్న వాళ్ళమని ఒకటి గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఈ భూమే, ఈ విశ్వమే మనకు విద్యాలయం. విశ్వవిద్యాలయంలో మనం అందరం నేర్చుకోవడానికి వచ్చాం. కాబట్టి ఈ విశ్వవిద్యాలయం నేర్చుకుంటున్న వాళ్ళందరూ మనం సహోధ్యాయులే. వాళ్ళు ఏ గురువు దగ్గరన్నా నేర్చుకోవచ్చు. ఇది ఒకటి గుర్తుపెట్టుకున్న తర్వాత ఇది చెప్పడానికే మొట్టమొదటిగా మనకు థియోసాఫికల్ సొసైటీ వచ్చింది. థియోసాఫికల్ సొసైటీలో బ్రదర్హుడ్, యూనివర్సల్ బ్రదర్హుడ్ బాగా ప్రాపగేట్ చేస్తాం. అది ధ్యానం వల్ల తెలుసుకుని చెప్పడం వల్ల ఉపయోగం. రెండోది గ్రోత్ ఆఫ్ టెలిపతిక్ ఇంటర్ప్లే. అంటే ఇక్కడ ఒకళ్ళు ఉంటారు, లండన్లో ఒకళ్ళు ఉంటారు, అమెరికాలో ఒకళ్ళు ఉంటారు. ఇక్కడ అనుకున్న వాళ్ళకి లండన్లో వాళ్ళకి తెలుస్తుంది, లండన్లో అనుకున్న వాళ్ళకి అమెరికాలో వాళ్ళకి తెలుస్తుంది. ముగ్గురికి ఒకళ్ళు అనుకున్నది ఒకళ్ళకి తెలుస్తుంది. టెలిపతిక్ ఇంటర్ప్లే ఉంటుంది వీళ్ళ మధ్యలో. అది డెవలప్ చేయాలి మనం. ఇది ఎవరు ఇప్పుడు ఇమీడియట్ వర్క్ ఏంటంటే మనకున్న వర్క్లో టెలిపతిక్ ర్యాప్ వచ్చేటట్టు చేసుకోవాలి. టెలిపతిక్గా మనం ఒకళ్ళనొకళ్ళు కాంటాక్ట్ చేసుకోవాలి. అంటే అక్కడ వాళ్ళు అనుకుంటుంది ఇక్కడ వాళ్ళకి తెలుస్తుంది అనమాట, ఇక్కడ వాళ్ళు అనుకుంటుంది అక్కడ వాళ్ళకి తెలుస్తుంది. గ్రూప్లో ఒకళ్ళు అనుకున్నది అందరికీ తెలుస్తుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మాస్టర్ గారు అంటే మాస్టర్ సివివి గారు, ఆయన ఒక ఊరు వద్దాం అనుకుంటేట ఆ ఊళ్ళో వాళ్ళకి తెలిసిపోయి ఆ ఊరు జనం అందరూ రైల్వే స్టేషన్కి వచ్చేసేవారు. అలాగే మాస్టర్ ఎంఎన్ ఒంగోలులో ఉండేవారు, మైనంపాటి నరసింహన్ గారు, ఆయన కూడా తెనాలి బయలుదేరి వస్తుంటే తెనాల్లో వాళ్ళకి అనిపించేట మాస్టర్ ఎంఎన్ వస్తారని. వెంటనే జనాలు అందరూ జనాలు రైల్వే స్టేషన్కి వచ్చేసేవారు. వచ్చి చూస్తే నిజంగానే ఆయన వచ్చేవారు. అది టెలిపతిక్ రిపోర్ట్ అంతే. కొందరు చెప్తారు మాస్టర్ వాళ్ళు అయితే వస్తారు అనుకుంటున్నామండి అంటే నిజంగానే వస్తారు. అది టెలిపతిక్ రిపోర్ట్ అంటే. ఇది ఎలాగొస్తుంది, టెలిపతిక్ రిపోర్ట్ ఎలా డెవలప్ చేసుకోవాలి అంటే మన ఇంటలెక్ట్ని బాగా డెవలప్ చేసుకోవాలి. పుస్తకాలు అవి దీనికి సంబంధించినవైనా దేనికి సంబంధించిన మన జ్ఞానాన్ని బాగా పెంచుకోవాలి, బాగా ఆలోచించాలి, బాగా వివేకంతో ఆలోచించాలి, బాగా ఆర్గనైజ్డ్గా ఆలోచించాలి. ఈ హఫాజర్డ్గా అంటే ఇష్టం వచ్చినట్టు అడ్డదిడ్డంగా అలా ఆలోచించకుండా ఓ పద్ధతి ప్రకారం పనులు చేయటం, ఓ పద్ధతి ప్రకారం ఆలోచించడం, ఓ పద్ధతి ప్రకారం ఒక దాన్ని విశ్లేషించడం, ఓ పద్ధతి ప్రకారం ప్రతిదీ చదివి అర్థం చేసుకోవటం అనే మెంటల్ యాక్టివిటీ బాగా ఉంటేనే, మైండ్ బాగా వికసిస్తేనే మనం ఇంటలెక్ట్లోకి వెళ్తాం. అదొక భాగం. ఆ తర్వాత మూడో పాయింట్ ఏంటంటే, మనకు అవతల వాళ్ళకి మనకి ఏవి తేడాలు ఉన్నాయో గమనించేవి కొన్ని ఉంటాయి, అలాంటివన్నీ వదిలేయాలి. నాన్ ఎస్సెన్షియల్స్ అంటారు వాటిని. నాన్ ఎస్సెన్షియల్స్ మనం పక్కకు పెట్టాలి. లేకపోతే ఏమవుతుంది, మనకి అవతల వాళ్ళకి ఉన్న భేదం దేనివల్ల అనేది గుర్తుకొచ్చినంతకాలం మనం యూనివర్సల్ బ్రదర్హుడ్ అనేది సున్నా. మన అందరిలో ఒకటెలాగా అనేది మనం గుర్తుండాలి తప్ప అందరికంటే నేను డిఫరెంట్ ఎలాగా, మాకు ఇంత పెద్ద ఆస్తి ఉంది, మేము కోటీశ్వరులు, అయితే మేము గోళంత జ్ఞానం ఉంది మాకు, వీళ్ళు ఎవరు అసలు దివ్య ప్రణాళిక ఉందని తెలుసుకోకుండా ఏదో అలా అజ్ఞానంలో బతికేస్తున్నారు అంటాం కూడా తప్పే. అలా అనకూడదు. మనం కూడా అజ్ఞానంలోనే బతికే, వాడు కొత్తగా తెలిసింది కాబట్టి ఏదో కాలు రగరేస్తున్నాం తప్ప, మనం కూడా ఏదో మాస్టర్ చెప్పారు కాబట్టి తెలుసు కాబట్టి ఆయన చెప్పకపోతే మనకేం తెలుసు. అలా చెప్పారు కాబట్టి వచ్చాము. అలాగే మనకంటే కింద ఉన్నవాళ్ళకి మనం చెప్పాలి, అది మన బాధ్యత. ఇలాగా దేనివల్ల మనం ఈ హ్యుమానిటీ మొత్తంలో విడిగా తెలుసుకోకుండా అందరిలో ఒకలాగా ఉండగలుగుతాము, అవి పాటించాలి. అది ఎవరికి వాళ్ళు తెలుసుకోవటమే. దీనివల్ల నేను విడిగా కనిపించకుండా ఉంటాను అయితే సరే ఓకే, కానీ విడిగా కనిపిస్తానంటే అలాంటి మటుకు మనం పాటించకూడదు. స్పెషల్గా ఎవరికి మన దృష్టిని ఆకర్షించకూడదు. మనం స్పెషల్గా ఉంటూ ఇంకొకళ్ళ దృష్టిని ఆకర్షించకుండా నార్మల్గా ఉండాలి, అది నేర్చుకోవాలి. తర్వాత ఫర్మ్ ఫౌండేషన్ ఆఫ్ ఏజ్లెస్ విజ్డమ్. ఈ ఏజ్లెస్ విజ్డమ్ ఏదైతే ఉందో దానికి సంబంధించినవే మనం చెప్పుకుంటున్నాం ఇప్పుడు. వైట్ మ్యాజిక్ కానీ, కాస్మిక్ ఫైర్ కానీ, లేకపోతే ఆల్రెడీ చెప్పుకున్నా ఇజోటరిక్ ఆస్ట్రాలజీ కానీ, ఇవన్నీ కూడా మాస్టర్ జ్వాలాపూల్ గారు ఇచ్చినవి ఏజ్లెస్ విజ్డమ్ టెక్స్ట్ బుక్స్. ఇవి వీటిలో మనకు ఫర్మ్ ఫౌండేషన్ ఉండాలి. ఈ ఫర్మ్ ఫౌండేషన్ ఉండాలంటే ఇవి నేర్చుకు తీరాలి కాబట్టి మనం మాస్టర్ చెప్పిన క్లాసెస్ రన్ చేసుకుంటున్నాం. దీంట్లో ఒక మోస్తరు జ్ఞానం కాదు, ఫర్మ్ ఫౌండేషన్ అన్నారు. అందుకని ఈ విషయాలన్నీ కూడా చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవటం, మన నిత్య జీవితంలో దీన్ని అప్లై చేసుకోవడం అది ముఖ్యం. ఆ తర్వాత ఐదో పాయింట్ ఏంటంటే, మన హయ్యర్ సెల్ఫ్ తోటి, మన బుద్ధిక్ ప్లేన్ తోటి మనం కాంటాక్ట్లో ఉండాలి. మన మనస్సు ఇప్పుడు చాలామంది, మొన్న ఒక ఆయన అడిగారు మనస్సు సోలు ఇలాగ డిఫరెన్స్ కొంచెం అర్థం కావట్లేదు అని. ఇక్కడ ఒక క్లారిఫికేషన్ ఏంటంటే, పుడుతూనే అందరికీ ఎంతో కొంత ప్రజ్ఞతో పుడతారు. ఇప్పుడు మనం ఉన్నాం, మనందరికీ ఎంతో కొంత ప్రజ్ఞ ఉంది. ఆ ప్రజ్ఞ ఏం చేస్తుందంటే ఇంద్రియాల్లో పనిచేస్తున్నప్పుడు మనం ఇంద్రియ సుఖాలు అనుభవిస్తూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మంచి టీవీలో మంచి సీరియల్ వస్తుంది 9:30కి, అది చూడాలి, లేకపోతే 10 వస్తుంది, లేకపోతే మంచి సినిమా వస్తుంది అది చూడాలి. అంటే మన ప్రజ్ఞ ఇంద్రియాల ద్వారా బయటికి పోవడానికి ట్రై చేస్తుంది. అలాగే ఎండాకాలం చాలా ఇబ్బందిగా ఉంది, చల్లగా హాయిగా ఏసీ వేసుకుంటే బాగుంటుంది. అప్పుడేంటంటే మనలో ఉన్న ప్రజ్ఞ ప్రాణం ద్వారా హాయిని కోరుకుంటోంది. అక్కడ ప్రజ్ఞ వైటల్ బాడీ ద్వారా పనిచేస్తుంది. అలాగే కొంత ఇంటలెక్చువల్ యాక్టివిటీ ఇప్పుడు మనం చేస్తున్నాం, ఇలాంటిది మన మైండ్ ద్వారా ప్రజ్ఞ పనిచేస్తుంది. అలాగే ప్రజ్ఞ ఎప్పుడు ఉంటుంది, ఈ చేతనత్వం ఎప్పుడు ఉంటుంది, ఇది మైండ్ ద్వారా పనిచేయగలదు, ఇంద్రియాల ద్వారా పనిచేయగలదు, ప్రాణం ద్వారా పనిచేయగలదు, బుద్ధి ద్వారా పనిచేయగలదు. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇది మన హయ్యర్ సెల్ఫ్ అన్నమాట. ఇది సోల్ అనేది హయ్యర్ సెల్ఫ్. ఆ హయ్యర్ సెల్ఫ్లో ప్రజ్ఞ ప్రవేశించాలి. మన ప్రజ్ఞ ఇది మాకు మామూలుగా ఎలా చెప్తారంటే, ఈ ప్రజ్ఞ ఈ చెప్పుకున్న వాటిలన్నింటిలో ఆలోచిస్తున్నప్పుడు అదే ప్రజ్ఞని మనస్సని, నిర్ణయం తీసుకుంటున్నప్పుడు అదే ప్రజ్ఞని బుద్ధని, ఇంద్రియాలతో కలిసి పనిచేస్తున్నప్పుడు అదే ప్రజ్ఞని చిత్తమని, నేను ఫలానా అని ఐడెంటిఫై అవుతూ దాంతో ఒకలా ఉండు దాని తగ్గ పనులు చేస్తూ ఉన్నప్పుడు దాన్ని అహంకారం అని అంటారు. వీటిలన్నింటినీ కాకుండా ఈ మొత్తాన్ని దాటి పైకి వెళ్తే అంతా ఒక్కటే ఉంటుంది అక్కడ, దాన్ని బుద్ధి అంటారు. ఎప్పుడైనా మనం బుద్ధిమయ కక్ష్యలోకి ప్రవేశిస్తే కనుక ఈ సమస్తము ఒక్కటే అనే జ్ఞానం ఎవరు చెప్పకుండా మీరు ఎవరంతటి వాళ్ళు దర్శిస్తారు. ఆ సమయంలో గురువు యొక్క అనుగ్రహం తప్పనిసరి. అందుకని గురువుగారు చెప్పటం వల్ల, అంటే గురువు యొక్క అనుగ్రహం వల్ల ఈ సర్వము ఒక్కడే, ఈ ఉన్నదంతా ఒక్కడే, అదంతా భగవంతుడే అనే జ్ఞానం బ్రహ్మసత్యం అనే విషయం తెలుస్తుంది. జగన్ మిథ్య అంటే జగత్ లేదు, ఉన్నదంతా బ్రహ్మమైనప్పుడు జగత్ ఎక్కడుంది? ఇంకా లేదు. కాబట్టి అక్కడ జగన్ మిథ్య అనే పదం వాడక్కర్లేదు. బ్రహ్మసత్యం, సత్యమన్నా బ్రహ్మన్నా, బ్రహ్మన్నా సత్యమన్నా ఒకటే. ఇది ఎప్పుడు ఇలాగే ఉంటుంది, ఇది నేనే అని ఆ జ్ఞానం మనకు వస్తుంది బుద్ధిమయ లోకంలోకి వెళ్తే. ఆ బుద్ధిమయ లోకంలోకి వెళ్ళటం అనేది జరిగిన సందర్భం ఎప్పుడొస్తుందంటే మన జీవితంలో మనం రెగ్యులర్గా ఆ బుద్ధిమయ లోకంలోకి ప్రవేశించడానికి కావలసిన ధ్యానం చేసుకోవడం వల్ల మాత్రమే వస్తుంది, ఇంకెలాగ రాదు. ట్రూ అటోన్మెంట్ విత్ ద సోల్, అది మనకు ఒక కండిషన్. ఇమీడియట్ వర్క్లో ఇవన్నీ అన్నమాట. ఇప్పుడు చెప్పుకుంటున్నవన్నీ మనం ఇమీడియట్గా చేయాల్సిన పనులు, దాంట్లో మన సోల్ కాంటాక్ట్ ఒకటి. నెక్స్ట్ చివరిది ఏంటంటే వరల్డ్ గ్రూప్ సర్వర్స్, గ్రూప్ ఆఫ్ వరల్డ్ సర్వర్స్ ఉన్నారు, వాళ్ళని గుర్తించడం. గ్రూప్ ఆఫ్ వరల్డ్ సర్వర్స్ని గుర్తించడం అంటే ఏంటి, వాళ్ళు కూడా ఇలాంటి పనులే చేస్తుంటారు, పేర్లు మార్పుతోటి వాళ్ళు కూడా ఇవే పనులు చేస్తుంటారు. అలాగా ఏమవుతుందంటే కాంటాక్ట్స్ పెరుగుతాయి, గ్రూప్ ఇంటర్ గ్రూప్ రిలేషన్స్ పెరుగుతాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా శ్రీకే గారు నీలగిరిలో ఉన్నప్పుడు అక్కడికి ఆల్బర్ట్ సెసి అనే ఒక ఫారినర్ వచ్చాడు. ఆయన అక్కడ మాస్టర్ జ్వాలాకులు గారి శిష్యరికంలో అక్కడ ఎంతోమందిని తయారు చేశాడు, చాలామందికి ఆయన గురువు. ఆయన వచ్చినప్పుడు మాస్టర్ కూడా అక్కడే ఉన్నారు. ఆ రకంగా వాళ్ళిద్దరికి పరిచయం అయిన తర్వాత మాస్టర్ దగ్గర ఉన్న ఫోటో చూసి ఈయనే మాకు కనిపిస్తున్నాడు ధ్యానంలో అని చెప్పి మాస్టర్ సివివి గారి ఫోటో వాళ్ళు తీసుకున్నారు. ఫారెన్ వెళ్ళి అక్కడ మాస్టర్ సివివి గారి ఫోటో పెట్టారు. ఆ తర్వాత ఈకే మాస్టర్ని వాళ్ళు ఫారెన్ రమ్మని, అక్కడ లెక్చర్స్ ఇవ్వమని ఆహ్వానించారు. ఆ రకంగా ఏమైంది, వరల్డ్ టీచర్ ట్రస్ట్ ఫారెన్లు అంతా వ్యాపించడం మొదలైంది. అంటే ఒక గ్రూప్కి ఒక గ్రూప్కి సిమిలారిటీస్ ఏమిటి, అవి తెలుసుకోవడం ఎలాగా అనే దానికి ఎగ్జాంపుల్గా చెప్తాను ఇది. అలాగే మనకు కూడా తెలుస్తుంది, నిజంగా మనకు శ్రద్ధ ఉండి నిజంగా మనం సీరియస్గా సిన్సియర్గా మనం కార్యక్రమంలో పాలు పంచుకుంటూ ఉంటే దానితో సమంగా వైబ్రేట్ అయ్యే వాళ్ళు మనకు తారసపడతారు, మనకు ఎదురవుతారు, మనం వాళ్ళు కలిసి పనిచేస్తారు. అందుకని ఇది స్ప్రెడ్ అవ్వాలి, ఎలాగవుతుంది ఇలాంటి ఆలోచన కంట మనం ఎంత సిన్సియర్గా ఎంత చెప్పింది చెప్పినట్టుగా చేస్తున్నాం అనేది చూసుకుంటే ఆ తర్వాత పని అదే జరిగిపోతుంది ఆటోమేటిక్గా. ఇవి మనం చేయాల్సిన చాలా చాలా అర్జెంట్ వర్క్. ఫాస్ట్గా ఒకసారి చదివేస్తాం మళ్ళీ. మనం యూనివర్సల్ బ్రదర్హుడ్ ఒకటి మనం చేయాల్సిన వల్ల మొదటిది, తర్వాత టెలిపతిక్ ఇంటర్ప్లే డెవలప్ చేసుకోవడం రెండోది, నాన్ ఎసెన్షియల్స్ అనేవి తీసేసి మనం నలుగురిలో ఒక్కడుగా ఉండాలి తప్ప వేరేగా ప్రత్యేకంగా ఉండకూడదు. తర్వాత ఏజ్లెస్ విజ్డమ్ అనే దాని గురించి మనకు ఫర్మ్ ఫౌండేషన్ ఉండాలి. తర్వాత ఐదోది సోల్తో కాంటాక్ట్ ఉండాలి. ఆరోది లాస్ట్ది గ్రూప్ ఆఫ్ వరల్డ్ సర్వర్స్ మనం రికగ్నైజ్ చేయాలి. ఈ వర్క్ మనకు ఇమీడియట్గా ఉంటుంది. ఈ వర్క్ ఉన్నప్పుడు ఇలాంటి దాంట్లో మనం మన ధనాన్ని, మన సమయాన్ని, మన కాలాన్ని, మన ప్రేమని, మన శక్తియుక్తులన్నింటినీ కూడా దీనికోసం ఖర్చు పెట్టాలి అని గురువులు కోరుకుంటున్నారు. ఇలా కోరుకుంటున్న వీళ్ళు మనలో ఉన్న కొన్ని లక్షణాలను చూస్తారు. ఏ లక్షణాలు ఉంటే ఈ వర్క్కి మనం పనికొస్తాం. ఇప్పుడు చెప్పుకున్నాం ఇమీడియట్ వర్క్ ఇదని, ఆరు ఉన్నాయి దాంట్లో. ఆరు పార్ట్స్లో మన దగ్గర ఏముంటే వాళ్ళు చూస్తారు, ఏముంటే చూడరు. మన దగ్గర ఉండకూడనివి, ఉండవలసినవి. ఉండవలసిన లక్షణాలు ఏంటి, ఉండకూడని లక్షణాలు ఏంటి? ముందు ఉండవలసిన లక్షణాలు చెప్పుకుందాం. అదేంటంటే, ఫస్ట్ గురువుల దృష్టిలో పడి ఈ పైన చెప్పుకున్న ఇమీడియట్ వర్క్ ఇది కాదు. అసలు ఏ గురువుల పనైనా చెయ్యాలంటే ఫస్ట్ ఉండాల్సింది అహింస. మనం అహింసని వ్రతంగా ఆచరించాలి జీవితంలో. ఎవరికి ఎప్పుడు మాట ద్వారా కానీ, ఆలోచన ద్వారా కానీ, చేత ద్వారా కానీ మనం ఎప్పుడు ఎవరికి హింసించరాదు. వాడు ఇలా అయితే బాగుండు, ఇలా నన్ను అంటాడు అని మనసులో ఆలోచన రాకూడదు, నోటితో అనకూడదు. ఆలోచన వస్తే నోటితో అంటాం కదా. అలాగే చేతలతో చేయకూడదు, కొట్టడం, తిట్టడం, కొంచెం ఇబ్బందిగా అవతల వాళ్ళని ఇబ్బంది పెట్టే మాటలు మాట్లాడుతుంటారు కొందరు, ఏడిపిస్తూ ఉంటారు కొందరు, ఎక్సక్కాలు ఆడతారు కొందరు, ఏం చేస్తారంటే వెక్కిరింతగా మాట్లాడతారు కొందరు, సెటైర్లు వేస్తుంటారు. ఇలాంటివన్నీ కూడా తప్పు, చేయకూడదు. మన వాక్కు ద్వారా ఎవరిని బాధించకూడదు, మన చేతల ద్వారా. కొందరు ఏం చేస్తారంటే కొన్నిటిని చంపేస్తుంటారు, చంపేయకూడదు. ఎవరిని చంపే హక్కు ఎవరికి లేదు, ఎవరిని మనం సృష్టించలేం కాబట్టి చంపను కూడా చంపలేదు. ఎప్పుడు చంపలేమంటే అన్నింటిలో ఉన్నది నేనే అనే జ్ఞానం ఉన్నవాడు అంటే వాడు చంపకూడదు కదా. కాబట్టి ఆటోమేటిక్గా అహింస వస్తుంది. కాబట్టి నిత్యం మనం ధ్యానం కరెక్ట్గా చేసుకుంటే అహింస అనేది సెపరేట్గా ప్రాక్టీస్ చేయడం కాదు, అది వచ్చి పడుతుంది అంతే. ప్రాక్టీస్ చేస్తే చాలా మంచిది ఈ లోపల. తర్వాత మన ఆలోచనలో దోషం ఉండకూడదు. అపకారికి నుపకారం అని పద్యం ఉంది మనకు. అలాగే చంపదగినట్టు శత్రువు మన చేత చిక్కినేని చీడు చెయ్యరాదు, పుస్తక మేలు చేసి పొమ్మనటి చదువుర విశ్వదాభిరామం విన్నాడు. మన ఆలోచనల్లో కూడా అవతల వాడికి ఇలా జరగాలి, నాకు ఇంత చేస్తాడు అన్యాయం చెప్తాను వీడి పని, నాకు ఛాన్స్ రాకపోదు అనకూడదు. మనం భూమి ఎంత క్షమ కలిగి ఉంటుందో అంత క్షమ కలిగి ఉండాలి, భూమికి ఎంత సహనం ఉంటుందో అంత సహనం కలిగి ఉండాలి. దేన్నైనా సరే క్షమించగలిగి ఉండాలి, దేన్నైనా సరే సహించగలిగి ఉండాలి, దేన్నైనా సరే భరించగలిగి ఉండాలి. ఇవి నేర్చుకోకపోతే ఆధ్యాత్మిక జగత్తులో అడుగులేయడం కష్టం. ఇన్ని ఉంటే కానీ నిజంగా రాదా అంటే నో కాంప్రమైజ్ ఉండాలి. తర్వాత హామ్లెస్నెస్ ప్రాక్టీస్ చేయడం. రెండోది ఏంటంటే, దీంతోపాటు ముఖ్యంగా ఉండాల్సింది, మనకు కోరికలు అనేవి ఉండకుండా ఉండవు, అందరికీ ఉంటాయి కోరికలు. ఆ కోరికలు తీర్చుకోవడానికి మటుకు ఈ కార్యక్రమంలోకి తెప్పుకోవడం, ఇందా చెప్పుకున్నాం. ఇలాంటి వాటితో మనం పార్టిసిపేట్ చేస్తుంటే పెద్ద పెద్దవాళ్ళు పరిచయం అవుతాయి, దానివల్ల మనకి ఏమైనా లాభం కలుగుతుందేమో, వాళ్ళు మనం ఉపయోగించుకోవచ్చు. అలాంటి ఆలోచనలు కుదరదు. తర్వాత ఒక్క నిమిషం, వితౌట్ ఎనీ డిజైర్ మనం దీంట్లో పార్టిసిపేట్ చేయాలి. వితౌట్ డిజైర్ పర్సనల్ గ్రాటిఫికేషన్స్ ఏమి ఎక్స్పెక్ట్ చేయకూడదు. అలా చేయటం వల్ల ఏమవుతుందంటే ఏం జరగదు. వాళ్ళు సాధ్యమైనంత వరకు, చాలామంది గురువులు చెప్తారు, మీకున్న కోరికలు తప్పులేదు అడగండి, దాంట్లో నిజంగా ఏమి అవసరమో అవి తీరుస్తాం, మిగతావి తీర్చం అని డైరెక్ట్గా చెప్పడం, మనమే మర్చిపోతాం వాటిని అడగటం. కొన్ని అడుగుదాం అనుకున్నాం మాస్టర్ని మర్చిపోయండి అంటారు, అంటే అర్థం ఏంటి, అవి నిజంగా అక్కర్లేదు అని అర్థం. కానీ కొన్ని కొన్ని అయిపోతాయి పనులు, అవి నిజంగా అవ్వాల్సినవి కాబట్టి అవుతాయి. ఇక్కడ అవ్వాల్సినవి అవ్వకూడనివి కోరికలు ఉంటాయా అంటే, దేనివల్ల మన జీవితం ఇబ్బంది లేకుండా నడుస్తుందో అవి గ్రాంట్ చేస్తారు, ఆ కోరికలు తీరుస్తారు. ఏ కోరికలు అంతకంటే ఎక్కువ మనం అనుకుంటాం అవి మటుకు ముట్టుకోరు, వాటిని వదిలేస్తారు. ఇది గుర్తుపెట్టుకోండి. అని అస్సలు అట్టర్ సెల్ఫిష్గా ఉంటే చాలా మంచిది, అట్టర్ సెల్ఫ్లెస్గా, సెల్ఫిష్ కాదు, అట్టర్ సెల్ఫ్లెస్గా ఉంటే చాలా మంచిది. అలా ఉన్న వాళ్ళకి ఈ పై పార్టిసిపేట్ చేయడంలో, వర్క్లో పార్టిసిపేట్ చేయడంలో చాలా సులభంగా ఉంటుంది. ఎందుకంటే ఒక ఎలక్ట్రిసిటీ ఎలాగైతే ప్రవహించడానికి రాగి తీగలు లేదా వెండి తీగలు బెస్ట్ కండక్టర్స్, అలాగా స్వార్థము లేని ఒక వ్యక్తి యొక్క చేతనత్వం అంత బెస్ట్ కండక్టర్ ఆఫ్ మాస్టర్స్ వర్క్, మాస్టర్స్ లైట్, మాస్టర్స్ విజ్డమ్, మాస్టర్స్ లవ్ అండ్ మాస్టర్స్ పవర్. ఎప్పుడైతే కోరిక అనేది ఉందో అది ఏం చేస్తుందంటే ఒక అడ్డుగోడగా ఒక నాన్ కండక్టర్గా పనిచేస్తుంది. పనిచేసి ఏమవుతుందంటే అంతవరకు వచ్చి ఆ శక్తి వెనక్కి వెళ్ళిపోతుంది, అది ఎంట్రన్స్ దొరక్క వెనక్కి వెళ్ళిపోతుంది అనమాట. మనం ధ్యానం చేసుకుంటున్నా కూడా ఆ కోరిక అనేది దానికి అడ్డుపడగల శక్తి కోరిక ఉంటుంది. అందుకని ఏమవుతుందంటే మనం సక్సెస్ఫుల్గా ఉన్నాం ఏమో అండి, మెడిటేషన్ చేస్తున్నాం, ధ్యానం చేసుకుంటున్నాం, అన్నీ చేస్తామండి, కానీ పనులు అవ్వట్లేదు. పనులు ఎందుకవు అంటే ఒక కోరిక అనేది చిన్న నాన్ కండక్టర్, అది ఎంత పెద్ద కరెంటు వోల్టేజ్తో మనం పంపించిన చెక్కలోకి పంపించానుకోండి ఏమవుతుంది, అలాగే ఉంటుంది, ఏమీ చేయలేదు. చెక్కని అది ఏంచి చెక్కలోంచి వెళ్ళలేదు కాబట్టి చెక్క అలాగే ఉంటుంది, మన కరెంట్ వేస్ట్ అంతే, పాస్ అవుతుంది దాంట్లోంచి. నెక్స్ట్ వచ్చేది ఏంటంటే మూడో పాయింట్, అందరిలో అంతటా భగవంతుడే ఉన్నాడు అని ఖచ్చితంగా దృఢంగా ఎప్పుడు గుర్తుండాలి, దాన్నే చూడాలి. అంటే మనం ఎప్పుడో ఒకడు మనకు మోసం చేశాడు, వాడి వల్ల ఒక 100,000 రూపాయలు పోయాయి అనుకుందాం, వాడు వస్తున్నాడు ఎదురుకుంటాడు. ఇప్పుడు ఈ పాయింట్ గుర్తొచ్చింది అనుకోండి, అందరిలో దైవము చూడు, మరి మన 100,000 రూపాయలు నష్టం వచ్చింది కదా, వీళ్ళు దైవాన్ని చూడాలా చూడకూడదా అంటే చూడాలి, వాడిలో కూడా దైవాన్ని చూడాలి. ఆర్థిక పరమైన ఇబ్బందులు కానీ అలాంటి మోసాలు కానీ మనం క్రితం జన్మలో వాడికి అదే చేసాం కాబట్టి ఇప్పుడు వాడు మనకు అదే చేశాడని గుర్తుండాలి, అక్కడికక్కడ చెల్లది. అలాగే మనం ఇదివరకు ఎవరికో మేలు చేసాం, వాడు వస్తున్నాడు, వీడు నా చేత ఇంతసారి మేలు చేయించుకున్నాడు, ఇప్పుడు వస్తున్నాడు నాకేమన్నా చేస్తాడో చేయడు అనకూడదు. అలా ఎక్స్పెక్ట్ చేసి ఎవరికి మేలు చేయకూడదు, మేలు చేయొద్దని కానీ కాదు, మేలు చేసినా ఇంకొకరికి మంచి చేసినా అప్పటికప్పుడు మర్చిపోవాలి, మర్చిపోయి మామూలుగా అవతల వాళ్ళని రిసీవ్ చేసుకోవాలి. ఆ వస్తున్నవాడు ఎవరైనా సరే వాడు భగవంతుడు అని గుర్తుండాలి. ఈ మూడు ఉన్నవాళ్ళు దైవీ ప్రణాళికలో పనికి వస్తారు. అంటే మనం ఆల్రెడీ దాంట్లో ఉన్నామంటే అర్థం మూడు ఉన్నాయని, ఎంతో కొంత మెజర్లో మనలో ఉన్నాయని. ఇంకా బాగా డెవలప్ చేసుకుంటే పూర్తిగా ఎలాగైతే శ్రీరామ శర్మ ఆచార్య గారికి శ్రీరామకృష్ణ గారు ఒక పర్ఫెక్ట్గా హృదయ ఏమంటారు హృదయంలో ఉన్నారు, వాహికగా పూర్తిగా పనిచేశారు, ఎంతోమంది గురువులకి ఆయన అలాగా పనిచేసి పెట్టారు, అలాంటి హయ్యెస్ట్ ఒక స్టేజ్ రీచ్ అవ్వాలంటే ఇవన్నీ తప్పనిసరి. అయిన తర్వాత మనలో ఉండాల్సినవి చెప్పుకున్నాం, ఒకటి హామ్లెస్నెస్, రెండు నిస్వార్థంగా సెల్ఫ్లెస్గా పనిచేయటం, మూడు అందరిలో అన్నిటిలో అంతటా దైవాన్ని చూడటం. ఈ మూడు ఉండటం ఎంత ముఖ్యమో నాలుగు ఉండకూడదని ఉండటం తెలుసుకోవడం కూడా అంతే ముఖ్యం. నాలుగు ఉండకూడదు మనలో. దాంట్లో మొదటిది ఏంటంటే అన్ట్రైన్డ్ మైండ్ అండ్ ఫీబుల్ ఇంటలెక్ట్. ఏదన్నా చెప్పామనుకోండి ఏం అర్థం కావట్లేదండి, కష్టం తలనొప్పి వచ్చేస్తుంది వింటుంటే అన్నవాళ్ళకి పనికిరాడు, వాడు పనికిరాడు, లేదా అంతా గజిబిజిగా ఉంది గందరగోళం ఉంది, ఏదో ఇవన్నీ మొనాయిడ్ అంటాడు, సోల్ అంటాడు, లైఫ్ అంటాడు, బాడీ అంటాడు, స్పిరిట్ అంటాడు, మెడిటేషన్ అంటది ఏంటండి బాబు, అసలు భగవంతుడు ఉన్నాడా లేకపోతే ఇవన్నీ ఏడు ఎవడో కల్పించినవి కదా, ఇలాగా డిసార్గనైజ్డ్గా అన్ఆర్గనైజ్డ్గా ఉన్న మైండ్, అన్ట్రైన్డ్గా ఉన్న మైండ్, ఫీబుల్గా ఉన్న ఇంటలెక్టు అలాంటి వాళ్ళు డిస్క్వాలిఫికేషన్, అదొక డిస్క్వాలిఫికేషన్. కాబట్టి మనం బాగా మన మైండ్ని ట్రైన్ చేయాలి, బాగా ఒక పద్ధతి ప్రకారం ఆలోచించడం, జ్ఞానాన్ని ఆర్జించడం, ఇంటలెక్ట్ బాగా గట్టిగా ఉండడం, ఇది ఒకటి. రెండోది ఏంటంటే మనలో సెన్స్ ఆఫ్ సెపరేట్నెస్ ఉంటే, అంటే పుట్టుక ద్వారా కొందరు మేము బ్రాహ్మణ కుటుంబంలో పుట్టాం మేము చాలా గొప్పవాళ్ళం, లేదా మేము బాగా ధనవంతులు మేము చాలా గొప్పవాళ్ళం, లేదా మా వంశం అంతా చాలా గొప్పది, ఇలాగ మేము భారతీయులు చాలా గొప్పవాళ్ళం, వీళ్ళు మంచివాడు కాదు, వీళ్ళందరూ మ్లేచ్చులు, మేమే గొప్పవాళ్ళం ఆర్యులు, ఇలాంటి పిచ్చికబూర్లు అన్నీ చెప్పేవాడు పనికిరాడు. నెక్స్ట్ ఒక పొజిషన్ ఏంటంటే ఒకటి కలిగి ఉంటాం, ఒక క్రీడ్, ఒక క్యాస్ట్, ఇందాక ఆల్రెడీ చెప్పుకున్నాం మళ్ళీ ఇంకో రకంగా క్యాస్ట్ క్రీడ్ సెక్స్ రిలిజియన్ ఇలాంటి వాటికి సంబంధించి అంధతంతాల గురించి వాటి వల్ల వచ్చిన గర్వం ఇలాంటివి ఏవైతే ఉన్నాయో అలాంటివన్నీ కూడా డిస్క్వాలిఫికేషన్. తర్వాత యాంబిషన్. యాంబిషన్ అంటే మీ అందరికీ తెలుసు, ఒక పెద్ద ఆకాంక్ష అనమాట. నేను గొప్ప సింగర్ని అవ్వాలి, గొప్ప పెయింటర్ని అవ్వాలి, గురువుగారి అనుగ్రహం వల్ల నేను ప్రైమ్ మినిస్టర్ని అవ్వాలి, గురువుగారి అనుగ్రహం నేను ప్రెసిడెంట్ని అవ్వాలి. మీ అందరికీ తెలుసు సెయింట్ జెర్మైన్ గారు ఒకటి పెట్టారు కూడా దీంట్లో. ఆయన ఏం చేశాడంటే అయామ్ మూవ్మెంట్ అని చెప్పి అమెరికాలో స్టార్ట్ చేశాడు. చేసిన తర్వాత వైలెట్ ఫ్లేమ్ అనేది ఇచ్చాడు అందరికీ. ఇచ్చిన తర్వాత డిగ్రీలు అని ఉంటాయి దాంట్లో, ఆ డిగ్రీ చేయడం వల్ల వాళ్ళందరికీ వాళ్ళకి కావాల్సినవి జరుగుతున్నాయి. ఆయనే చెప్పారు ఇంకో నీకు ఇది కావాలండి ఇచ్చేయి, ఇది కావాలండి ఇచ్చేయండి. అలా చేసి కొంతకాలానికి ఏం చేశారంటే వాళ్ళ యాంబిషను, వాళ్ళ ప్రైడ్, వాళ్ళ సెపరేట్నెస్, వాళ్ళ పర్సనల్ గోల్స్ అచీవ్ చేసుకోవడానికి ఆ డిగ్రీలని, ఆ వైలెట్ ఫ్లేమ్ని తప్పుగా వాడుకున్నారు. వాడుకొని ఏం చేశారంటే కొందరు సెనేటర్లుగా నెగ్గారు ఎలక్షన్స్లో, కొందరు అలాంటి పోస్టులకి నెగ్గారు అనమాట. ఇవన్నీ చూసి ఆయన ఏం చేశాడు, దాన్ని విత్డ్రా చేశాడు. అంటే ఒక గురువు మంచి ఉద్దేశంతో ఒక కార్యక్రమం ఇచ్చినా దాన్ని పాడు చేయడం ఎలాగనేది భారతీయులకే కాదు అందరికీ తెలుసు, మిగతా వాళ్ళు కూడా పాడు చేస్తారు. అలాగా అమెరికన్స్ కూడా పాడు చేశారు అయామ్ మూవ్మెంట్, వైల్డ్ క్లెయిమ్ని. అందుకని ఆయన దాన్ని విత్డ్రా చేశారు. అక్కడ సిన్సియర్గా ఎవరైనా వైల్డ్ క్లెయిమ్ కోరితే తప్పకుండా వాళ్ళకి పనులు అవుతాయి. ఎలాంటివి కోరాలి అంటే వైలెట్ ఫ్లేమ్లో ఉన్న ఒక డిగ్రీ ఉంది, అది చదివితే ఆటోమేటిక్గా మనం సైలెన్స్లోకి వెళ్ళిపోతాం, అట్టర్ సైలెన్స్ అనమాట. ఇంకా ఊపిరినంత సైలెన్స్లో ఉంటాం. ఇదంతా కూడా ప్రాక్టికల్గా చూస్తే తెలుస్తుంది. ఇవి ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే యాంబిషన్ ఉంటే, యాంబిషన్ ఉన్నవాడు దాన్ని సాధించడానికి దీన్ని పట్టుకుంటాడు. పట్టుకొని ఏం చేస్తాడు, ఇప్పుడు హిట్లర్ ఉన్నాడు, హిట్లర్ గట్టిగానే పట్టుకున్నాడు ఒక పర్టికులర్, దాన్ని పట్టుకుని ఏం చేశాడు సెపరేట్నెస్ని ఇంకా ఎక్కువ చేశాడు. మేము ఆర్యజాతులు, మీరందరూ అనార్యులు, మేము అందరికంటే గొప్పవాళ్ళం, అలాగే మాదే అంత నా సామ్రాజ్యం ఉండాలి ఈ భూమి మీద అంతా, ఇలాగ జర్మనీ వాళ్ళ తప్ప మిగతా వాళ్ళు ఎవరు కాదు అన్నట్టుగా బిహేవ్ చేశాడు. అలాగా ఆధ్యాత్మికమైన శక్తిని ఒక రకంగా యురేనస్ ద్వారా వచ్చిన ఆ శక్తిని, యురేనస్ ద్వారా, నెఫ్ట్యూన్ ద్వారా, సాటర్న్ ద్వారా మనకు ఎక్కడి నుంచి వస్తాయి శక్తిధారులు, సిరియస్ నుంచి వస్తాయి. అదే సిరియస్ నుంచి వచ్చిన శక్తిధారులు భూమి మీద ధర్మాన్ని స్థాపిస్తే ఆ సిరియస్ నక్షత్రం నుంచి వచ్చిన శక్తిధారులు యురేనస్ ద్వారా నాజీ హిట్లర్ పట్టుకొని జర్మన్ వాడు, ఆ హిట్లర్ పట్టుకుని ఏం చేశాడు అంతా అస్తవ్యస్తం చేశాడు, ఒక ప్రపంచ యుద్ధం వచ్చాడు చేశాడు. చివరికి మాస్టర్ యుద్ధాలు కూడా ఈ అశ్వమేధం లాంటివే అని చెప్పారు, అక్కడ గుర్తుంది కదా. అలైన్మెంట్ ఆఫ్ ఫోర్సెస్ కోసం పనికి వచ్చాయి, చెడ్డంతా పోవాలి మంచి భూమి మీద ఉండాలి, అంటే తప్పనిసరి అయినప్పుడు యుద్ధం కూడా ఒక ధర్మకార్యమే, అలాగ జరిగింది. అందుకని ప్రైడ్ అంటే మనకు ఒక విషయంలో గొప్పతనం, గర్వం, దంభం, అహంకారం ఇలాంటివి ప్లస్ మన యాంబిషన్ ఇవి ఉండకూడదు. కాబట్టి ఉండకూడదు నాలుగు ఏంటంటే ఫీబుల్ మైండ్, ఇంటలెక్ట్, అన్ట్రైన్డ్ మైండ్ ఉండకూడదు, సెన్స్ ఆఫ్ సెపరేట్నెస్ ఉండకూడదు, పొజిషన్ ఆఫ్ ఎ క్రీడ్ అది ఉండకూడదు, అలాగే ప్రైడ్ అండ్ యాంబిషన్ ఉండకూడదు. ఇవన్నీ ఉండకూడనివి మన దగ్గర లేకుండా చూసుకోవడం, ఉండాల్సినవి హామ్లెస్నెస్, నిస్వార్థంగా పనిచేయడం, అందరిలో అన్నిటిలో అంతటా దైవాన్ని చూడటం అనేది ఒక ఖచ్చితమైన డైలీ ప్రాక్టీస్. ఈ మూడు చేయటం, వీటి వల్ల మనం గురువుల పనులు భాగం పంచుకోగలం. ఊరికే వినటం, మనకు నచ్చినవి చేయటం కాకుండా సీరియస్గా ఒక గురువు దగ్గర పనిచేయాలి, ఆశ్రమంలో పనిచేయాలి అనుకున్న, ఆశ్రమంలో పనిచేయాలంటే ఇప్పుడు ఆశ్రమంకి వెళ్ళిపోవాలి అనుకోకండి. ముందర ఇవన్నీ చేస్తుంటే మనకు ఆ పని వాళ్ళు ఇస్తారు, మనకు తెలుస్తుంటుంది స్లోగా. ఇప్పుడే కంగారు పడిపోకలేదు, మనం ఆశ్రమంకి వెళ్ళి ఆశ్రమానికి వెళ్ళక్కర్లేదు, ఎక్కడ ఉన్నవాళ్ళు అక్కడ ఉంటేనే గురువులు పని చేయొచ్చు. ఇది గుర్తుపెట్టుకుంటూ వాళ్ళ వైపు నుంచి నాలుగు డిస్క్వాలిఫికేషన్స్, అలాగే గురువుల వైపు నుంచి మూడు క్వాలిఫికేషన్స్ తెలుసుకున్నాం. వాటితో పాటు అసలు ఒక వ్యక్తి నిజంగా దైవీ ప్రణాళికలో పనిచేయడానికి అర్హత సంపాదించుకోవడానికి వాడి వైపు నుంచి కృషి ఏంటి అంటే కెపాసిటీ ఒకటి, తర్వాత ఎబిలిటీ అదే రెండోది, మూడు ఫ్యాకల్టీ. మొదటిది ఏమి ఉండాలి, కెపాసిటీ ఉండాలి. కెపాసిటీ అంటే ఏంటి, మనలో ఉన్న బలం. ఏంటి ఆ బలం అంటే ఎవరు వచ్చినా ఎవరు రాకపోయినా ఒక్కడైనా సరే పని చేయగలిగి ఉండాలి. దట్ ఈజ్ ఎ టెస్ట్ అనమాట. అందరూ వచ్చినా అందరు రాబోయినా నేను ఈ పని చేయగలను అని నోటితో అంటాం కదా, చేసి చూపించాను. గురువుగారు యుగశక్తి గాయత్రి ఈ నెల దాంట్లో వజ్ర ఉత్సవ జయంతి, వజ్రోత్సవ జయంతి నాడు నేను కోరుకుంటున్నాను. ఓ 10,000 మంది కావాలి నాకు, 10,000 వజ్రాలతోటి కూడిన హారాన్ని వేసుకోవాలనుకుంటున్నట్ట. ఆ 10,000 వజ్రాలు అంటే ఏమి చెప్పారంటే, 10,000 మంది వ్యక్తులు ఎవరైతే 4 గంటలు రోజు సమయదానం చేస్తారో వాళ్ళు నాకు వజ్రాలతో సమానం, అలాంటి వాళ్ళు నాకు 10,000 మంది కావాలని ఎప్పుడో ఆయన 75వ సంవత్సరం వచ్చినప్పుడు చెప్పుకున్నారు. అంటే ఆల్మోస్ట్ అది 1985 ఆ ప్రాంతంలో. ఇప్పుడు దాంట్లో ఏం చెప్తున్నారంటే, రవీంద్రుడు గీతం ఒకటి ఉంది, ఒంటరిగా పయనించు ఒంటరిగా పయనించు అనేది ఆయన చాలా ఇష్టంట. అలా ఇష్టమైన మాట చెప్తూ అదే గాయత్రి, యుగశక్తి గాయత్రిలో మనకు సద్గురువాణి అని ఉంది. ఆ సద్గురువాణిలో పాత్రతను పెంచుకో, ఈ పాత్రతను పెంచుకో అనే దాంట్లో ఆయన ఇచ్చినవి ఇక్కడ చెప్పింది ఎంత యాప్ట్గా ఉందో చూడండి. నీవు ఒంటరిగానైనా గురువుల పని చెయ్యి, వజ్రంలా రూపొందుతావు. ఇతర కార్యకర్తలపై నీ దృష్టి నిలపకు, నన్ను చూస్తూ నీ కర్తవ్యాన్ని నిర్వర్తించు. నీవు ధైర్యంగా ముందుకు సాగ, నిన్ను నేను తీర్చిదిద్దుతాను, పరిరక్షిస్తాను, సదా నా గుండెలకు హత్తుకొని నిన్ను ఉంచుకుంటాను. నా హృదయంలో నీ స్థానం పదిలంగా ఉంటుంది. ఇవే మాటలు ఎంకే శర్మ గారు, గురువుగారు పిఏ ఇలా చెప్పారు. సీతారాం, నువ్వు కూడా అలాగే చేయని నాకు చెప్పాడు ఆయన. ఇవన్నీ ఎందుకు చెప్పుకుంటున్నావు అంటే, ఎబిలిటీ అనే ఒక క్వాలిఫికేషన్ గురించి. ఆ ఎబిలిటీ అంటే ఏంటి, ఎబిలిటీ టు స్టాండ్ అలోన్, ఎబిలిటీ టు స్టాండ్ అలోన్. ఎప్పుడు కూడా ఇంకొకళ్ళు నాకు దీంట్లో హెల్ప్ చేస్తే బాగుండు, మంచిదే. హెల్ప్ చేస్తే ఎవరికి బాగుంటుందంటే మనకు బాగుండడం, వాళ్ళకు కూడా బాగుంటుంది. సపోజ్ ఎవరు హెల్ప్ చేయట్లేదు అయినా సరే, మనం ఎంచుకున్న పదం ఏదైతే ఉందో, మనం ఎంచుకున్న మార్గం ఏదైతే ఉందో, దానికి మనం పాటిస్తూ ఉండాలి. ఎవరు వచ్చినా రాకపోయినా అదో ఆ కెపాసిటీ ఉండాలి. తర్వాత అది మన బలం. అలాగే ఎబిలిటీ అంటే ఏంటి మరి, కెపాసిటీ అంటే ఇప్పుడు ఒక వాటర్ ట్యాంక్ ఉంటుంది అనుకోండి, కెపాసిటీ అంటే కెపాసిటీ టు హోల్డ్ దిస్ మచ్ ఆఫ్ వాటర్ వాల్యూమ్. అలాగే ఎబిలిటీ అంటే మనలో ఉన్న శక్తి, మన లోపల ఉన్న ఎబిలిటీస్. ఈ ఎబిలిటీస్ అనేవి పెంచుకుంటాము. ఎబిలిటీస్ పెంచుకోవటం అంటే ఏంటి, కొందరు కంప్యూటర్ వచ్చు, కొందరికి పాడటం వచ్చు, కొందరికి లెక్చర్ చెప్పడం వచ్చు, కొందరికి రాయటం వచ్చు, కొందరికి బొమ్మలు వేయటం వచ్చు, కొందరికి యజ్ఞాలు ఆర్గనైజ్ చేయటం వచ్చు, కొందరు యజ్ఞాలలో మంత్రాలు చదవడం, అర్థాలు చెప్పడం, యజ్ఞాలు చేయించడం ఇలాంటివి వచ్చు, కొందరికి యుగ సంగీతం వచ్చు. ఇవన్నీ రకరకాల ఎబిలిటీస్, సంగీతం రకరకాల అన్ని విద్యలు ఉన్నాయి కదా, ఇవి ఎబిలిటీస్. ఆ ఎబిలిటీ మనలో ఉండాలి. గురువుగారు ఎన్ని కార్యక్రమాలు ఇచ్చారు, నారదుల్లాగా సంగీతం అన్నారు, వ్యాసుల్లాగా పురాణాలు అన్నారు, అలాగే యాజ్ఞవల్కుడులాగా యజ్ఞాలు అన్నారు, జమదగ్నిలాగా కుటీరాలు అని సాధనా శిబిరాలు అన్నారు, అలాగే శంకరాచార్యులు గారిలాగా శక్తి పీఠాల స్థాపన అన్నారు. ఇవన్నీ కూడా రకరకాల పనులు, గురువుల పనులన్నీ, ఋషుల పనులన్నీ ఆయన ఒక్కరే ఆచరించి చూపించారు. నా జీవితమే మీకు ఉదాహరణ అని చెప్పారు. కాబట్టి ఎబిలిటీ అనే దానికి మనం ఎలా తెలుసుకోవాలంటే, మనం ఒక శక్తిని సంపాదించాలి. ఆ శక్తి ద్వారా ఏ పనన్నా చేయగలిగిన ఇది వస్తుంది. దట్ ఈస్ గాయత్రి మంత్రంలోనే మొదటి ఇచ్చారు మనకు శక్తి. ఇప్పుడు తక్కువ ఏంటంటే శక్తి, అదే ఎబిలిటీ. ఎనర్జీ లేకపోతే ఇవన్నీ కూడా మనకు ఉండాలి, ఎబిలిటీ. తర్వాత ఫ్యాకల్టీ. ఫ్యాకల్టీ అంటే ఎవరికైనా అర్థం అవుతుంది, ఫ్యాకల్టీ అంటే టీచింగ్. ఫ్యాకల్టీ అనగానే టీచింగ్ సైడ్ ఉన్న వాళ్ళనే ఫ్యాకల్టీ. కాబట్టి జ్ఞానము సముపార్జన చేసుకుంటేనేమో ఇంకోటి చెప్పగలము. కాబట్టి జ్ఞాన సముపార్జన చేయాలి, జ్ఞానాన్ని వితరణ చేయాలి అందరికీ. గురువుగారు మరి ఎక్స్టెన్సివ్గా చదివారు, చదివి మొత్తం వేదాలు ఉపనిషత్తులు పురాణాలు అన్నీ చదివి అన్ని హిందీలోకి ట్రాన్స్లేట్ చేసి వాటిని సారం అంతా మనకు గాయత్రి మహావిజ్ఞానిగా, కుండలిని మహావిజ్ఞానిగా, అలాగే ఇంకా సూర్య మహావిజ్ఞానంగా, ఇంకా ఆయన 3,600 రకాల పుస్తకాలు విడివిడిగా, చాలా పుస్తకాలు ఎంతో ఎక్స్టెన్సివ్గా జ్ఞానాన్ని అంతా ఇచ్చారు. ఎందుకు ఫ్యాకల్టీ, ఆయన జీవితంలో ఎబిలిటీ కనిపించింది. అలాగే ఎవరు వచ్చినా రాబోయే నేను ఒంటరిగానే చేస్తాను, అది కెపాసిటీ. అలాంటివి మనం కాపీ కొట్టాలి, అవే కాపీ కొట్టాలి, ఇంకేం కాపీ కొట్టకూడదు.
ఇవి మనకు పరమ గురువుల పనిలో మనం భాగస్వాములు అవ్వాలి అనే సంకల్పం ఏదైతే ఉందో అలా ఉన్న వాళ్ళకి ఉండాల్సినవి ఈ మూడు. ఈ మూడు అందరికీ ఉండాల్సిన ఏం లేదు. ఎగ్జాక్ట్గా మేము ఈ పరమ గురువుల కార్యక్రమంలో భాగస్వాములు అవుతాము, ఎస్ భాగీదారి దీక్ష తీసుకుంటాం. నేను గురువుగారితో అనుకున్న వాళ్ళకి ఉండాల్సింది అనమాట. ఇది అందరూ ప్రతి వాళ్ళకి ఏమి ఉండక్కర్లేదు. కెపాసిటీ, ఎబిలిటీ అండ్ ఫ్యాకల్టీ ఇవి ఉంటూ మన వైబ్రేషన్స్ పెంచుకోవాలి. ఇవన్నీ కావాలంటే మనం వైబ్రేషన్ పెంచుకోవాలి. వైబ్రేషన్ అంటే ఏంటి? వైబ్రేషన్ ఎలా వస్తుంది? వైబ్రేషన్ ఎలా వస్తుందంటే స్పందించడం అనమాట, తెలుగులో స్పందించడం. రోడ్డు మీద ఏదో జరుగుతుంది, కొందరు వెంటనే స్పందించి 108కి ఫోన్ చేస్తారు, కొందరు కళ్ళు మూసుకుని డ్రైవ్ చేస్తే అలాగే ఒక ఎలా అవుతుంది అని తిట్టుకుంటూ పోతారు కొందరు. కొందరు తాగిన చందనాలు ఆడటం, రోడ్డు మీద ఇలా కార్లు నడపడం చేస్తే ఇలా కాక ఎలా అవుతుందండి అని ప్రశ్నలు వేస్తారు. ఈ రకరకాలుగా స్పందిస్తారు. స్పందించడం అంటే ఇప్పుడు అర్థమైంది కదా, ఒక్క విషయం గురించి మనం ఎలాగ మన ఆలోచన విధానం ఎలాగుంటుంది, మన కార్యక్రమ విధానం ఎలా ఉంటుంది, మనం ఏం చేస్తాం ఆ సందర్భంలో. ఒక విషయం చెప్తాను మీకు, వైబ్రేషన్ అంటే మనం ఎలా స్పందిస్తాం అంటే, పీకే మాస్టర్కి ఒకసారి ఏమవుతుందంటే వాళ్ళ పిల్లవాడికి చాలా సీరియస్ అవుతుంది, చిన్నపిల్లవాడు అంటే 2 ఏళ్ళు అలా ఉంటాయేమో. అప్పుడు ఏం చేస్తారంటే ఆయనకు ఉన్న జ్ఞానంతో వీడు ఇంక బతకడం తెలిసి అయినా మన ప్రయత్నం మనం చేయాలి కాబట్టి ఆయన ఏం చేస్తారంటే వాళ్ళ మిస్సెస్ దగ్గరికి వెళ్ళి, అక్కయ్య గారి దగ్గరికి వెళ్ళి, ఇలా ఉన్నది పరిస్థితి, వీడు బతకచ్చు బతకపోవచ్చు, నేను ఈ ప్రయత్నం చేస్తున్నానని చెప్తే సరే మీరు ప్రయత్నం చేయండి అంటుంది ఆవిడ. ఈయన మందు వేస్తారు కానీ పాపం చచ్చిపోతాడు, వాడు ఆ అబ్బాయి చచ్చిపోతాడు. చచ్చిపోయినప్పుడు ఎలా స్పందిస్తారు ఎవరైనా? ఒక పిల్లవాడు, చంటి పిల్లవాడు అంటే మామూలుగా అయితే పెద్దవాళ్ళు ముందర పోతారు, తర్వాత మామూలుగా పోతారు, అంతేగాని పెద్దవాడు అందరూ ఉండగా చిన్నపిల్లలు పోకూడదు. అలా పోతే మామూలుగా స్పందించేవాళ్ళు ఎలా స్పందిస్తారంటే, ఇంతమంది డాక్టర్లు ఉన్నారు, ఎవడు బతికించలేడా నా కొడుకుని, ఇంత సైన్స్ డెవలప్ అయిందంటారు, ఇది కూడా తెలుసుకోలేకపోయారా? ఇలాగ రకరకాలుగా అవతల వాళ్ళని నిందించడమే తప్ప ఇంకో రకమైన స్పందన రాదు. కానీ ఆయన ఏం చేశారంటే ఆ సమయంలో, ఈ సమయంలో నేను నా భార్య ఎలాగైతే ఒక పిల్లవాడి పుత్రుడి మరణంతో ఇబ్బంది పడుతున్నాం, ఇలాంటి ఇబ్బంది, ఇలాంటి అకాల మరణంతో ఇంకా ఏ తల్లిదండ్రి బాధపడకూడదు అని ఆయన ఒక నిర్ణయం తీసుకున్నారు, ఒక సంకల్పం తీసుకున్నారు. ఓ పక్కన పిల్లవాడు చచ్చిపోయాడనే బాధతో ఉండటం మామూలు మనిషి చేసే పని. అదే సందర్భంలో ఈకే మాస్టర్ ఏం చేశారంటే, ఈ రకంగా ఎవ్వరు అకాల మరణంతో తన తల్లిదండ్రులు బాధ కలగడం ఇదంతా జరగకూడదు అని నిర్ణయం తీసుకుని ఏం చేశారు, హోమియో బాగా స్టడీ చేసి దాంట్లో గవర్నమెంట్ ఎగ్జామ్స్ కూడా పాస్ అయ్యాను, డాక్టర్ ఆఫ్ హోమియో మెడిసిన్ అండ్ సర్జరీ అని ఉంటుంది, బీహెచ్ఎంఎస్, అది పాస్ అయ్యారు. పాస్ అయిన తర్వాత హోమియో క్లాసులు అది కండక్ట్ చేయడం, ఫారెన్ వెళ్ళి జర్మనీలో కూడా హోమియో చెప్పొచ్చారు ఆయన. అక్కడ కూడా ఒక నేషనల్ ఇంటర్నేషనల్ ఒక యూనివర్సిటీ పెట్టారు, ప్లానిటరీ సింథసిస్ దాని పేరు. దాంట్లో ఇవన్నీ ఉంటాయన్నమాట, సైన్స్ ఆఫ్ మ్యాన్ ఇవన్నీ చెప్పడం. ఇదంతా ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే, ఒక సంఘటన వల్ల మనం ఎలా స్పందిస్తాము అనేది. ఇక్కడ ఈ స్పందించడం అనేది మనకు, మనం ఎలా స్పందిస్తాం, మనం దేనికి స్పందించాలి అంటే, మనం ఈ వర్క్కి సంబంధించినంత వరకు మనం గురువు యొక్క వైబ్రేషన్ తోటి మన వైబ్రేషన్ ఒకటవ్వాలి. ఇప్పుడు రంగులు ఉన్నాయనుకోండి, ఎరుపు రంగు మనకు కనిపిస్తోందంటే అర్థమైతే సూర్యకిరణాలు ఆ వస్తువు మీద పడి మిగతా అన్ని కిరణాలు దానిలో లీనమైపోయి ఒక్క ఎర్ర కిరణం మాత్రమే బయటికి రిఫ్లెక్ట్ అవుతుంది, కాబట్టి మనకు ఎరుపు కనిపిస్తుంది. అలాగే గ్రీన్ ఉందనుకోండి, మిగతా 6 కిరణాలు 6 రంగులు దాంట్లో కలిసిపోయి గ్రీన్ ఒక్కటే బయటకు వస్తుంది, కాబట్టి గ్రీన్ కనిపిస్తుంది. ఆ రకంగా మన కన్ను ఆ వైబ్రేషన్స్ని పట్టుకుంటుంది. అంటే ఏంటి, 7 కిరణాల్లో 6 కిరణాలు అబ్జార్బ్ అయిపోయినా ఒక కిరణాన్ని ఆ పర్టికులర్ ఆబ్జెక్ట్ ఎమిట్ చేస్తుంది, కాబట్టి మనం చూస్తున్నాం. అంటే వైబ్రేషన్ ఏం చేస్తుంది, ఏదో ఒక దాని నుంచి వైబ్రేషన్స్ వస్తూ ఉంటాయి, ఏదో ఒక దాని నుంచి ఏంటి, ఎవ్రీ ఆబ్జెక్ట్ వైబ్రేట్స్, అసలు రూల్ అది. ఆ వైబ్రేషన్స్ పట్టుకోవాలంటే అలాంటి తగ్గ వైబ్రేషన్ మనలో ఉండాలి.
మనకు కలర్ బ్లైండ్నెస్ ఉందనుకోండి, అది ఎరుపో పసుపో ఆకుపచ్చో తెలియదు మనకు, అందుకని మనకేం అర్థం కాదు. అది ఎర్రగా ఉంద మిగతా వాళ్ళందరికి ఎర్రగా ఉండొచ్చు, ఆ కలర్ బ్లైండ్నెస్ ఉన్నవాడికి అది ఎర్రగా కనపడదు. అంటే వాడిలో సేమ్ వైబ్రేటరీ ఫ్రీక్వెన్సీ లేదనమాట. ఇది గుర్తుపెట్టుకుంటే మనం వైబ్రేట్ అవ్వాలంటే, మనం వైబ్రేట్ అవ్వాలంటే అంటే మనం స్పందించాలంటే మనలో ఆ స్పందన ఉండాలి. మనం ఎవరితో వైబ్రేట్ అవ్వాలి? గురువుతో వైబ్రేట్ అవ్వాలి, గురువు ప్రణాళికతో వైబ్రేట్ అవ్వాలి. కాబట్టి గురువు ప్రణాళికని బాగా చదువుకుంటూ ఉండాలి. చదువుకుంటూ ఉంటే తప్ప మనం ఎక్కడన్నా బయటికి వెళ్ళి చూసాం అనుకున్నాం ఇది గురువు గారి ప్రణాళిక అని మనకు తెలియదు, లేకపోతే ఆ రకంగా మనం స్పందించలేము చదువుకోకపోతే. కాబట్టి ఏం చేయాలి, ఎప్పుడు అసలు గురువుల ప్రణాళిక ఏంటి, ప్లాన్ ఆఫ్ ఇవల్యూషన్ ఏంటి, చదువుకోవాల్సిన అవసరం ఎందుకు అంటే ఆ రకంగా మనం స్పందించగలగటానికి, మన కెపాసిటీ పెంచుకోవడానికి, మన ఎబిలిటీ పెంచుకోవడానికి. ఒక వైబ్రేషన్ ఎలా వస్తుంది ఎవరికైనా అంటే, ఆ వైబ్రేషన్ మనలో డెవలప్ చేసుకోవాలంటే ఏం చేయాలి, ఏం చేయాలి, ఒక భావాన్ని తీసుకోవాలి, ఒక ఐడియల్ని తీసుకోవాలి, ఐడియల్ ఒక ఆదర్శాన్ని తీసుకోవాలి, ఆదర్శాన్ని తీసుకొని దాన్ని ధ్యానం చేయాలి. ధ్యానం చేయటం అంటే ఏంటి, ఒకే విషయం గురించి అదే పనిగా ఆలోచించడం. ఇప్పుడు గాంధీ మహాత్ముడు ఉన్నాడు, ఆయన ఏం చేశాడు, సత్యం పలకాలి అని ఒక వ్రతం తీసుకున్నాడు చిన్నప్పుడే. అలాగే సత్య హరిశ్చంద్రుడు నాటకం చూశాడు, ఆయన సినిమాను చూసినప్పటి నుంచి ఇంకా ఆయన బాగా ఇన్ఫ్లుయెన్స్ అయ్యాడు దాంతో. అవి ఏం చేశాడు, ఆయన జీవితం అంతా సత్యాన్ని పాటించాడు, దానివల్ల అంత గొప్పవారు అయ్యారు. సత్యం ఒకటి, అహింస ఒకటి, ఈ రెండు ఆయనకి ఆయుధాలు. ఇవన్నీ ఆ సత్యం గురించి తెలుసుకోవాలంటే ఏం చేయాలి, సత్యహరిశ్చంద్రుడు కథ చదవటం, సత్యహరిశ్చంద్రుడు నాటకం చూడటం, లేకపోతే సినిమా చూడటం, ఇంకా సత్యం పాటించిన వాళ్ళందరూ ఎంత వాళ్ళు అయ్యారు, అహింస పాటించిన వాళ్ళందరూ ఎంత అయ్యారు అనేవన్నీ కూడా మనం చదువుకుంటూ అలాగే మన జీవితాన్ని మౌల్డ్ చేసుకుంటూ ఉండటం వల్ల మనం కూడా దానికి తగ్గట్టుగా వైబ్రేట్ అవుతాం. మనలో ఈ లక్షణం లేదనుకోండి, వైబ్రేషన్స్ ఉండవు, కాబట్టి మనం ఏమి స్పందించలేము. అంటే మళ్ళీ ఇంకో మాట చెప్పలేము, ఇప్పుడు మనకు ఎవరికి కూడా డాక్టర్ చేసే పనులు ఏవి తెలియదు, మనకు ఎవరికి వైద్యం రాదు. సపోజ్ ఒకడు ఎవరన్నా చిన్న ముళ్ళు గుచ్చుకొని వచ్చాడు అనుకోండి, వైద్యం రాదు కాబట్టి మనం ఏం చేస్తాం, ఆ విషయంలో స్పందించలేము. కానీ వేరే విషయంలో స్పందిస్తాం, ఎలాగ గబగబా తీసుకెళ్ళి ఏ డాక్టర్ దగ్గరకో లేదా కాంపౌండర్ దగ్గరికి తీసుకెళ్ళి ఆ ఏటీఎస్ ఇంజక్షన్ అవి చేయించి కాస్త ఆ ముళ్ళు గుచ్చుకున్న చోట అంతా తీయించేసి డ్రెస్సింగ్ అంతా చేయించి వాడికి డబ్బులు ఇచ్చి ఇంటికి తీసుకురాగలం, ఈ రకంగా స్పందిస్తాం. అదే కనుక మనకు వైద్యం తెలుసు అనుకోండి, సపోజ్ మీకు హోమియో తెలుసు, వెంటనే ఏం చేస్తారు, అక్కడ కాస్త క్లీన్ చేసేసి లోపలికి హైపర్కమ్ 200 ఒక డోస్ వేస్తే వాడికి ఇంక ఏటీఎస్ ఇంజక్షన్ ఏం చేయించక్కర్లేదు, లెడంపాలు అవసరం అయితే ఇంకో డోస్ వేస్తే మొత్తానికి తగ్గిపోతుంది, పైన క్యాలెండర్ ఆయింట్మెంట్ పూస్తే పూర్తిగా మాయం అయిపోతుంది. ఇది స్పందించడం. ఇది ఏది కాదనుకోండి, వాడే స్వయంగా డాక్టర్ అనుకోండి, గబగబ వాడే ట్రీట్మెంట్ ఇచ్చేస్తాడు బయటికి, అంటే అల్లోపతి డాక్టర్ అయినా కూడా. కాబట్టి ఒకే సంఘటనలో వాడిలో ఉన్న ఎబిలిటీ బట్టి, వాడికి ఉన్న కెపాసిటీ బట్టి, సపోజ్ వాడు అంతా చదువుకున్నాడు కానీ వైద్యం చేసేయడానికి కావాల్సిన ఆపరేటర్స్ కానీ మందులు కానీ వాడి దగ్గర లేవనుకోండి సపోజ్, అప్పుడు కెపాసిటీ లేదు, ఎబిలిటీ ఉంది కానీ. కొందరు ఉంటారు డాక్టర్లు ఉంటారు, వాళ్ళు సొంతంగా ఒక హాస్పిటల్ కట్టుకోవడానికి వాటికి వాళ్ళ దగ్గర డబ్బులు సరిపో, ఆ రకంగా ఏంటి, వాళ్ళకి ఎబిలిటీ ఉంటుంది కానీ కెపాసిటీ ఉండదు, ఆ తేడా గమనించాలి. ఇవన్నీ ఎందుకు చెప్పుకుంటున్నాం, ఈ వైబ్రేషన్ అనేది ఏదైతే ఉందో అది ఒక ఆదర్శాన్ని మనం ధ్యానం చేయడం వల్ల, ప్రేమ అనేది ఒక ఐడియల్, ఆ ప్రేమ ధ్యానం చేస్తే మనం మీరాబాయిలా అవ్వచ్చు, రాధలాగా అవ్వచ్చు, భక్త హనుమాన్లాగా అవ్వచ్చు, లేకపోతే రకరకాల మంది భక్తులు ఉన్నారు. ఈ ప్రేమ అన్న భక్తి అన్న ఒకటే, అదే సేవగా పరిణమిస్తుంది, వాళ్ళల్లో ఏ రకంగా అన్నవచ్చు. అంటే మనలో ఆల్రెడీ భక్తి ఉందనుకోండి, వాళ్ళకి సంబంధించిన కథలు అవి చదువుకుంటుంటే అలా డెవలప్ అవుతుంది. ఆ తర్వాత ఈ వైబ్రేషను, గురువు యొక్క వైబ్రేషన్ అని మనకు ఎలా తెలుస్తుంది అంటే, గురువుగారు ఏం ఆలోచిస్తారు ఈ సమయంలో, గురువు ఉంటే ఏం చేస్తాడు, ఈ సమయంలో రామకృష్ణ మాస్టర్ ఉంటే ఏం చేసేవారు అని ప్రశ్నించుకోవాలి. అలా ప్రశ్నించుకుంటే మనకు తట్టిందనుకోండి, అది చెయ్యాలి. ఎగ్జాక్ట్ మూమెంట్లో ఆయన ఉండే ఏం చేసేవారు అని ఊహించాలి కాసేపు. అలాగా గురువు యొక్క వైబ్రేషన్ వైపుకి మనం స్పందించడం నేర్చుకుంటాం. ఒకటి. రెండు, గురువు కొన్ని ఆదర్శాలకి ప్రతీకగా నిలిచి ఉంటాడు ఎప్పుడు కూడా. ఆ ఆదర్శాలు ఏమిటో మనం మన జీవితంలో వాటిని మనం నిత్య జీవితంలో మనవిగా చేసుకుని మనం పాటిస్తూ ఉంటే మనలో ఆ గురువు ఎదురైతే ఆయన ఇచ్చే ఆలోచనలు, ఆయన నుంచి వచ్చే ఆలోచనలు కానీ, ఆయన ఇచ్చే ప్రణాళిక కానీ మనకు మనలో స్పందనని కలిగిస్తుంది. అదర్వైజ్ నో స్పందన. మాస్టర్ ఉపన్యాసం విని కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు ఒక రకంగా ఉంటారు, ఆల్రెడీ ఉన్నవాళ్ళు ఒక అది ఇది కాకుండా అప్పుడప్పుడు విన్న కొందరు ఉంటారు, అప్పుడప్పుడు వినేవాడు కొందరు. ఆయనంటే ఏదో ఒక అట్రాక్షన్, దాంతో వచ్చేవాళ్ళు కొందరు ఉంటారు. ఇలా రకరకాల వాళ్ళు ఉంటారు. వీళ్ళందరిలో ఆయనకి పనికొచ్చేవాళ్ళు ఎవరు, వాళ్ళు ఏం చేస్తారు, ఆయన ఎగ్జాక్ట్గా ఏది కోరుకుంటున్నారో అదే చేస్తారు. అది వైబ్రేషన్ అంటే. ఆ వైబ్రేషన్ పట్టుకోవడం అంటే అది. అంతేగాని వైబ్రేషన్ అంటే మన ఒళ్ళు ఏదో అక్కడక్కడ ప్రకంపనలు వస్తాయని కానీ ఒళ్ళంతా ఊగిపోతుందని కాదు, అది కాదు వైబ్రేషన్ అంటే. దీన్నే తెలుగులో రుద్రులు అంటారు. కళ్ళు వైబ్రేషన్ పనిచేస్తేనే ఒక రంగు కనిపిస్తుంది, అలాగే చెవులు వైబ్రేట్ అవుతుంటేనే మనకు చెవులు వినిపిస్తూ ఉంటాయి. లోపల డయాఫ్రమ్ వైబ్రేట్ అవుతుంది, లోపల ఆకాశంలో తరంగాలు ప్రయాణిస్తూ ఉంటాయి అన్నమాట. కంటికి సంబంధించిన వైబ్రేషన్స్, చెవికి సంబంధించిన వైబ్రేషన్స్, ఇలాగ స్పర్శకి సంబంధించిన వైబ్రేషన్స్, ఇలాగా ఐదు ఇంద్రియాలకి వైబ్రేషన్స్ ఉంటాయి. ఇవి కాక గురువుకి సంబంధించిన వైబ్రేషన్ ఎలా పట్టుకుంటాం, సోల్ కాంటాక్ట్తోనే పట్టుకుంటాం, హయ్యర్ సెల్ఫ్తోనే పట్టుకుంటాం. అంటే మనం బుద్ధిమయ లోకంలో ప్రవేశిస్తేనే పట్టుకుంటాం, ఏకత్వాన్ని చూడటానికి ప్రయత్నం చేస్తేనే పట్టుకుంటాం. ఇది గుర్తుపెట్టుకుందాం. తర్వాత ఈ వైబ్రేషన్ కల్టివేట్ చేసుకోవడంతో పాటు డిస్క్వాలిఫికేషన్స్ లేకుండా క్వాలిఫికేషన్స్ మూడు ఉంచుకుంటూ, ఇంకా ఏ రకమైన మానసిక స్థితి ఉండాలి ఒక సాధకుడికి అనే దాంట్లో ఇందాక ఒకటి చెప్తున్నాం, మళ్ళీ అది రిపీట్ అయినా, కెపాసిటీ టు స్టాండ్ ఎలోన్, ఒంటరిగా ఉండటానికి ఎప్పుడు సిద్ధంగా ఉండు, ఒంటరిగా అయినా సరే గురువు పని చెయ్యి. రెండోది జిమ్మేదారి. జిమ్మేదారి అంటే బాధ్యతలు తీసుకొని బాధ్యతగా పనిచేయటం, అండ్ మన అంతా మనం తీసుకోవాలి తప్ప ఒకళ్ళు ఇస్తే బాధ్యత అవ్వదు. రెండు, మూడోది ఏంటంటే శక్తి సంపాదించడం, ఒంటి చేత్తో అయినా సరే అన్ని పనులు చేసేయగలుగుతాం. ఆ ఇన్ని పనులు ఎలా చేయగలరండి మీరు అని ఆశ్చర్యపోతుంటారు. మాస్టర్ చూసి ఎన్నో పనులు చేస్తారు. మాస్టర్ సైమల్టేనియస్గా ఐదు ఆరు పనులు చేయగలిగి ఉండటం ప్రతి వాళ్ళు నేర్చుకోవాలి. ఇది ఒంటి చేత్తోనే అన్ని పనులు చేసే శక్తి సామర్థ్యాలు. తర్వాత ఒక మంచి కోసం చెడును ఎదిరించే ధైర్యం ఉండాలి. ఆ గ్రూప్ అందరికీ మంచి జరుగుతుందంటే చెడుని తప్పకుండా ఎదిరించాలి. అది ఎంతటిదైనా సరే గ్రూప్ గుడ్నెస్ కోసం మనం ఒక చెడు ఎదురవుతుందంటే ప్రతి వాళ్ళు ఎవరంతటి వాళ్ళు దాన్ని ఎదిరించే శక్తి కలిగి ఉండాలి. మనం భారతదేశ స్వాతంత్రం ఎందుకు రావాలి అని ప్రశ్నిస్తే ఏం చెప్పగలం ఆన్సర్? చాలామందికి తెలియదు, ఎందుకంటే నాకు తెలియదు. 9th క్లాస్లో మాకు ఒకసారి క్లాస్ లేదనమాట. అప్పుడు ఎక్స్ట్రా క్లాస్ తీసుకోవడానికి ఒక మాస్టర్ వచ్చేవారు. ఆ మాస్టర్ మమ్మల్ని అడిగారు, స్వాతంత్రం ఎందుకు చెప్పండి చూద్దాం, ఎవరికి తెలియదు. ఆ చిన్న వయసులో మాకు స్వాతంత్రం ఎందుకంటే ఏమో, కానీ స్వాతంత్రం ఎందుకని చాలామందికి ఎప్పటికీ తెలియకపోవచ్చు. స్వాతంత్రం ఎందుకంటే మన ధర్మాన్ని మనం అనుష్ఠానం చేసుకోకుండా అడ్డుపడే శక్తులు అప్పుడు ఉన్నాయి కాబట్టి స్వాతంత్రం అవసరం. మన ధర్మం ఏంటి? భారతీయ ధర్మం, భారతదేశం జగద్గురు పీఠాన్ని అధిరోహించడం అనేది ఎప్పుడో ఉంది, మధ్యలో పక్కకు పోయింది, మళ్ళీ మామూలుగా ఆ స్థితికి వెళ్తుంది. మరి ఆ స్థితికి వెళ్ళాలంటే మనం ఆ ధర్మాన్ని అనుష్ఠానం చేస్తేనే కదా. ఆ ధర్మాన్ని అనుష్ఠానం చేయాలంటే మనకు స్వాతంత్రం ఉండాలి. అంతేగాని నువ్వు పిలకబెట్టుకో, నువ్వు యజ్ఞాలు చేయకు, నువ్వు పూజలు చేయకు, నువ్వు హోమాలు చేయకు, దేవతలను పిలవకూడదు, మీ శాస్త్రాలన్నీ తప్పు ఇలా చెప్పేవాళ్ళు ఉంటే, అలా చేస్తే నేను జైల్లో పడేస్తాం, అన్నం పెట్టాం, నీళ్లు చితక్కొడతాం, బెల్ట్ అదే కొరడా దెబ్బలు, లేకపోతే కొరత వేసేస్తాం, లేకపోతే నేను ఉరిశిక్ష వేసేస్తాం, ఇలా భయపెడుతుంటే ఎవడు ఫాలో అవుతాడు అండి? దాని బదులు ఇంగ్లీష్ చదువుకు నాయగా క్లర్క్గా పనిచేస్తే పోతుంది కదా, డబ్బులన్నీ వస్తాయని మన ధర్మాన్ని వదులుకొని అటు వెళ్ళిపోయాం. ఆ ధర్మంతో పాటు ఉండటానికి అవసరమైతే తన ప్రాణం పోయినా సరే దాన్ని రక్షించమన్నారు. మనకు భారతదేశ స్వాతంత్ర సమరంలో ఉన్నవాళ్ళందరూ అలాంటి వాళ్ళే. ఒక గ్రూప్ మంచితనాని కోసం వాళ్ళు తమను తాము బలి చేసుకున్నారు వాళ్ళు. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు, చెడుని ఎంత కష్టమైనా సరే ఎదిరించి నిలబడ్డారు వాళ్ళు. ఝాన్సీ లక్ష్మీబాయి. మరి బ్రిటిష్ వాళ్ళని ఎదిరించలేదు భారతదేశ స్వాతంత్రం కోసం, అంటే ఆడవాళ్ళు కూడా చేశారు ఈ పనులు, వాళ్ళు మగవాళ్లే కాదు ఆడవాళ్ళు కూడా చేశారు. అందుకని అది చాలా ముఖ్యం. దీన్ని బహాదురి అన్నారు గురువు గారు, బహాదారి, బహాదురి, జిమ్మేదారి ఇలా నాలుగు ఇచ్చారు. తర్వాత మానవాళికి, భూమాతకి మనం చేయవలసినవి ఏంటో అవన్నీ మనం చెయ్యాలి. దీంట్లో ఎవరికి కూడా ఒక ఆలోచన రాకూడదు, రెస్ట్ తీసుకోవాలని ఆలోచన కానీ, ఎంజాయ్ చేద్దామనే ఆలోచన కానీ, హ్యాపీగా పీస్ఫుల్గా జీవిద్దాం, ఇదేదో ఈ మార్గంలో వచ్చాం చాలా బాగుంది, ఎంతో శాంతంగా ఉందండి, మేము ధ్యానం చేసుకుంటుంది చక్కగా నిద్రపడుతుందండి, ఏ బాధ లేదు మాకు, చీకు చింతలు లేకుండా సుఖంగా ఉంది, మంచిగా ఉంది ఈ ధ్యానం చేసుకుంటుంటే అని చెప్తే అలాంటిది ఇక్కడ పనికిరాదు. గురువుల ప్రణాళికలో నిద్ర, ఆహారాలు, శాంతి, సుఖం ఇలాంటివి లేవని గురువుగారే చెప్పుకున్నారు. ఏమిటో పిచ్చివాళ్ళు నన్ను ఒక పెద్ద సిద్ధ పురుషుణ్ణి అనుకుంటారు, నేను ఏ రోజు నిద్రపోను, రాత్రి అంతా ఏడుస్తూ ఉంటే నా దిండు తడిసిపోతుంది, లోకంలో ఇంత కష్టం ఉందా అని. అంటే గురువుగారి జీవితంలోంచి మనం కాపీ కొట్టాల్సిందేంటి, లోకంలో కష్టం ఉందని ముందర తెలుసుకోవాలి. ఈ భూమి మీద స్వర్గ అవతరణ రావాలంటే ఏదో హైదరాబాద్లో వస్తేనో, లేదా కుక్కట్పల్లిలో వస్తేనో, లేదా యాదగిరి గుట్ట మీద యాదాద్రిలోనో కిషోర్ వాళ్ళ ఇంట్లో వస్తేనో కుదరదు, మొత్తం భూమి మీద రావాలి. ఎక్కడ ఇబ్బంది ఉన్నా అక్కడ పని చేయడానికి మనం పరిగెట్టక్కలేదు ఫిజికల్గా, అక్కడ పని అవుతుంది మనం ఇక్కడ అనుకుంటే, అవి తర్వాత చెప్పుకుందాం. ఇవన్నీ కూడా ఉండకూడదు. ఏమేమి ఉండకూడదు? నో రెస్ట్, అంటే నో రెస్ట్ ఉండకూడదు కాదు, రెస్ట్ ఉండకూడదు. అలాగే హ్యాపీగా, జాయ్ఫుల్గా, పీస్ఫుల్గా, ఆరామ్గా ఉండకూడదు. తర్వాత టైం చాలా తక్కువ ఉందని గ్రహించాలి. ఎంతకాలమైనా వెయిట్ చేస్తారు గురువులు, కానీ వాళ్ళు కూడా ఏం చేస్తారంటే ఎక్కడైతే అవతల వాళ్ళు వీక్గా ఉన్నారో అప్పుడు మనం ఫాస్ట్గా ఉంటాం. ఆ రకంగా ఇప్పుడు ఆసురీ శక్తులు కొంచెం వీక్గా ఉన్నాయి కాబట్టి దైవీ శక్తులు విజృంభించాలి, అది అనుకూలమైన సమయం. అందుకని ఇప్పుడు తొందరగా చేయమని చెప్తున్నారు. ఈ టైం దాటితే ఇంకా పని చేయలేమని చెప్తున్నారు కారణం అది. అంటే రాముడికి కూడా విశ్వామిత్రుడు చెప్తాడు, చీకటి పడబోతోంది, రాక్షసులకి చీకటి పడితే బలం ఎక్కువ కాబట్టి నువ్వు వెంటనే మాణం వేసేయి, తాటకం చంపేయి అంటాడు. అక్కడ కూడా ఎలాగైతే కాలాన్ని దృష్టిలో పెట్టుకుని రాముల వారికి విశ్వామిత్రుడు సూచనలు ఇచ్చాడు, అలాగే మనం కూడా గురువుల ప్రణాళికలో పనిచేయడానికి కాలాన్ని తెలుసుకోవాలి, కాలం యొక్క విలువని తెలుసుకోవాలి, కాలం యొక్క గొప్పదనాన్ని అర్థం చేసుకోవాలి. అయిన తర్వాత బాగుంది. ఇవన్నీ ఉన్నా కూడా అసలైంది ఒకటి ఉంది. అసలైంది ఏంటి? ఇవి పైన చెప్పుకున్న ఇప్పుడు చెప్పుకున్నవన్నీ ఉన్నాయండి, నిజమే. అవన్నీ ఉన్నా కూడా నిజంగా 100% మనం గురువుల పనిలో, ఈ దైవీ ప్రణాళికలో పూర్తిగా ఉంటూ జీవితాలని ధన్యం చేసుకోవాలి, ఈ జీవితం అందుకే వచ్చింది అనుకునే వాళ్ళు చేయాల్సింది ఏంటి అంటే, వాళ్ళల్లోంచి వచ్చే అంతర్వాణిని వినాలి. అంతర్వాణి అంటేనే అర్థం లోపల నుంచి వచ్చే వాక్కు అని. లోపల నుంచి మనకు సందేశాలు వస్తాయి, లోపల నుంచి మనకు ఉపదేశాలు వస్తాయి, లోపల నుంచి మనకు వార్నింగ్స్ వస్తాయి, లోపల నుంచి మనకు సూచనలు వస్తాయి. ఇవి గమనించడం, వీటిని పట్టుకోవడం కోసం, ఇవి అర్థం చేసుకోవడం కోసం, ఈ అంతర్వాణిని వినటం కోసం ఎవరైతే ప్రయత్నం చేస్తారో అలాంటి అంతర్వాణి వింటున్న వాళ్ళ కోసం గురువులు వెతుక్కుంటూ ఉంటారు. గురువులు ఎవరిని వెతుక్కుంటారంటే అంతర్వాణిని వినగలిగిన వాళ్ళని వెతుక్కుంటారు. డైరెక్ట్గా సింపుల్గా చెప్పుకోవాలంటే అంతర్వాణి వినాలి అని ఎవరికైతే ఆలోచన ఉంటుందో, దాన్ని ప్రాక్టీస్ చేస్తూ అంతర్వాణిని వింటూ ఉంటారో అలాంటి వాళ్ళు అయితే గురువులకి ఎక్కువ ఉపయోగంగా ఉంటారు. కాబట్టి వాళ్ళకి ఎవరి మీద ప్రేమ, ఒకళ్ళ మీద ద్వేషం అలా ఉండదు, అందరూ సమానమే. కానీ వీడు ఎక్కువ పనికొస్తాడు నాకు అని ఎలా చెప్పగలరంటే అంతర్వాణిని వింటున్నాడు కాబట్టి. అలాగేం చేస్తారు, సూక్ష్మ శరీరధారులు స్థూల శరీరధారులతో సంబంధం పెట్టుకోవడం ఎప్పుడూ చెయ్యరు. ఎప్పుడు చేస్తారంటే వీళ్ళ ద్వారా మనకు ముఖ్యమైన పనులు అవుతాయి అనుకున్నప్పుడు మాత్రమే. వాళ్ళకి ఎవరంటే సపరేట్ ప్రేమ కానీ ద్వేషం కానీ లేదు, ఉండదు. స్థూల శరీరధారులు సూక్ష్మ శరీరధారులకి వాహికలుగా పనిచేస్తూ వాళ్ళ ప్రణాళిక అంతా భూమిపై నిర్వర్తిస్తారు. సూక్ష్మ శరీరధారులు వాళ్ళ కాలాన్ని వృధా చేసుకోరు, మామూలు వాళ్ళతో కాంట్రాక్ట్ పెట్టుకొని. ఇదంతా గురువుగారికి, వాళ్ళ గురువుగారు చెప్పిన మాటలు. అవన్నీ ఎందుకు చెప్పుకుంటున్నాం ఇక్కడ, అంతర్వాణిని వినే స్థితిలో ఉన్న వాళ్ళ కోసం గురువులు చూస్తారు అన్నదానికి ఎగ్జాంపుల్ అన్నమాట. అందుకని మనం ధ్యానం తప్పనిసరిగా చేయాలి. ధ్యానం చేయటం వల్ల ఈ అంతర్వాణిని వినే ఎబిలిటీ మనకు వస్తుంది. ఇందాక చెప్పుకున్నాం కదా ఎబిలిటీ, ఎబిలిటీ. ఆ ఎబిలిటీ రావాలంటే ఏం చేయాలి, మనలో స్టెడ్ఫాస్ట్ అంటే ఎక్కడ మొక్కవోని, అటు ఇటు కదలకుండా అచంచలంగా కుంఠితంగా స్థిరంగా నిశ్చలంగా దృఢంగా రోజు మానకుండా ధ్యానం చేస్తామనే సంకల్పం ఒకటి, దృఢ సంకల్పం ఉండాలి. చెయ్యాలి, బట్ ఇంటెన్షన్ సరిపోదు, ఎఫర్ట్ ఉండాలి. రోజు ధ్యానం చేయాలి, చేయటం వల్ల మాత్రమే అంతర్వాణిని వినగలం. ఈ అంతర్వాణిని వినటానికి మన శ్వాస ఆగిపోయినప్పుడు వింటాం మనం. మన బ్రెత్ లోపలికి పీల్చుకునే పరిస్థితి కానీ బయటకు వదిలే పరిస్థితి కానీ రెండు ఉండవు. గాలి లోపలికి వెళ్ళదు, గాలి బయటికి రాదు. అంటే సపోజ్ మీరు గాలి పీల్చుకుంటూ ఉండగా మీకు స్టేట్ వచ్చేసింది అనుకోండి, పీల్చిన గాలి లోపలే ఉంటుంది, బయటకు వదలరు. ఇంకా దాన్ని అంతర్కుంభకం అంటారు. అది స్వతసిద్ధంగా వస్తుంది తప్ప మీరు ప్రయత్నం చేస్తున్నారు. అలాగే గాలి మొత్తం వదిలేశారు, బయటకు వదిలేసినప్పుడు కనుక ఆ పాయింట్ టచ్ అయితే బాహ్య కుంభకం జరుగుతుంటుంది. అప్పుడేమవుతుందంటే అప్పుడు కూడా లోపలికి గాలి రాదు, లోపలంతా ఖాళీ అయిపోయి ఉంటుంది. ఎక్కడ ఖాళీ అయితే అక్కడ ఏమవుతుంది, కొత్తది వస్తుంటుంది. కాబట్టి మన మనస్సు అంతా ఖాళీ అయిపోయినప్పుడు మన మనసులోకి ఆలోచనలు అలాగా సందేశాలు పంపిస్తూ ఉంటారు గురువు.
ఇవి మనం తెలుసుకోవాల్సింది. దీనికి మాస్టర్ ఇచ్చింది సమర్థ సద్గురు స్పర్శ ధ్యానం. ఈ సమర్థ సద్గురు స్పర్శ ధ్యాన విధానం వల్ల మనిషి అఖండ మౌన స్థితికి, సాధకుడు అఖండ మౌన స్థితికి వెళ్ళగలడు. అఖండ మౌన స్థితిలో అంతర్వాణిని వినగలడు, గురువుల యొక్క వాణిని వినగలడు, గురువు యొక్క వైబ్రేషన్తో తాను వైబ్రేట్ అవ్వగలడు. ఇవి ఈవేళ మనం తెలుసుకుంటూ మళ్ళీ క్లాసులో ఈ ధ్యానం వల్ల, అలాగే ఈ ధ్యానం ద్వారా మనం ఏవేవి ఎక్కడెక్కడ ఎలా ఎలాగ మనలో డెవలప్మెంట్ జరుగుతుందో, తద్వారా గురువుల పనికి ఇంకా ఎంత బాగా మనం పనికి వస్తాం. అసలు గురువుల పని ఒకటి ఉంటుంది, ఆ పనిలో మనం కూడా పార్టిసిపేట్ చేయొచ్చు అని వాళ్ళు చెప్పడం వల్ల తెలిసింది, కానీ లేకపోతే మనకు తెలియదు కదా. కాబట్టి ఆ జ్ఞానం మనకు వస్తుంది, మనం ఎంత భాగ్యవంతులు. సౌభాగ్య సూర్యోదయం ఎలాగైతే గురువుగారి జీవిత చరిత్రలో మొట్టమొదటి అధ్యాయంలో ఆయన రాసుకున్నారు, అలాంటి సౌభాగ్య సూర్యోదయం మాకందరికీ కూడా కలిగింది అని ఒక గొప్ప సంతోషంతో తర్వాత మనం కలుసుకునే లోపల ఈ సమర్థ సద్గురు స్పర్శ ధ్యానంలో చాలా, అంటే ఎగ్జాక్ట్గా కాదు కానీ చాలా సులభంగా గుర్తుండటానికి చెప్తాను. ఓంకారం ఉచ్చరించడం, ఆ ఓంకారం ఎక్కడ లయమైపోతుందో, ఆ ఓంకారం ఎక్కడ లీనమైపోతుందో దాన్ని గమనించడం. మళ్ళీ ఓంకారం అంటాం, మళ్ళీ అది ఎక్కడ లీనమైపోతుందో గమనించడం. అంటే ఒక ఓంకారానికి ఒక ఓంకారానికి మధ్యలో గ్యాప్ ఉంటుంది. మళ్ళీ దాన్నే ఇంకో విధంగా చెప్పుకోవాలంటే, మీరు ఒక ఓంకారం అంటారు, అలా అన్నప్పుడు మనం ఓంకారం అన్న తర్వాత ఓంకారం అంటే ఏంటి, భగవంతుడి యొక్క నామము. ఇప్పుడు నేను స్కైప్లో ఉన్న ఈ గ్రూప్లో అమ్మాయి తేజ అన్నాను అనుకోండి, తేజకి వినిపించిన తర్వాత తను నాతో మాట్లాడాలి, అంతేగాని నేను తేజ అంటుంటే వెంటనే తను అన్నది కదా. అలాగే మనం భగవంతుణ్ణి ఓం అని పిలుస్తున్నాం, భగవంతుణ్ణి రీచ్ అయ్యేది మళ్ళీ మనకు ఆయన నుంచి ఆన్సర్గా వస్తుంది వైబ్రేషన్. అంతవరకు వెయిట్ చేయాలి, ఆ వైబ్రేషన్ పట్టుకోవడం కోసం ఏం చేయాలి, ఒక ఓం ఎక్కడ లీనమవుతోంది, ఈ ఓం ఎక్కడ, మనం ఓంకారం అంటున్నాం, ఈ ఓంకారం ఎక్కడ పోతుంది, ఆ గ్యాప్ ఎక్కడైతే వస్తుందో ఆ గ్యాప్లో నుంచి అట్నుంచి మనకు ఆన్సర్ వస్తుంది. దానికోసం ఓం అంటాం, కాసేపు వెయిట్ చేయటం, మళ్ళీ మనకు ఓంకారం అనాలి అనిపిస్తుంది అప్పుడు అంటాం, అంతవరకు అలా ఉండటం. ఇది బేసిక్గా ఇది ప్రాక్టీస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం ఇవాళ సోమవారం కదా, శనివారం క్లాసులో కలుసుకుంటాం. ఈ లోపల తేజ మీకు కావాల్సిన దానికి కావాల్సిన ఇస్తుంది, అవన్నీ చూసుకుంటూ చక్కగా అందరూ
ఆ సమర్థ సద్గురు స్పర్శను పొందండి, అంతర్వాణిని వినే భాగ్యం అందరూ కలగజేసుకోండి. గురువుల పనిలో ఇంకా బాగా ఎఫెక్టివ్ ఇన్స్ట్రుమెంట్స్గా పనిచేద్దాం. గురువుగారు 10,000 వజ్రాలతో కూడిన హారాన్ని వేసుకుంటాను నేను అన్నారు. అలాంటి ఒక వజ్రంగా ఈ వింటున్న మీరందరూ అవ్వాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ, స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహిం మహిషా గో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకాః సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.